ప్రియమైన ఆత్మబంధువులారా, రాళింగి గ్రామ సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఉత్సవాలకు సంబంధించిన కమిటీ వారు ఆహ్వానాన్ని పురస్కరించుకుని మన పుణ్య ప్రదేశం, పుణ్యక్షేత్రం అయినటువంటి రాళింగి గ్రామం ఇచ్చేయటం జరిగింది. భౌతిక విద్యలు కూడా మనకు అవసరమే. ఇప్పుడు మెడికల్ సైన్స్ ఉంది, మెడికల్ సైన్స్ మన శరీరంలో ఉన్న అవయవాల గురించి చెప్తుంది. మనకు రోగం వస్తే ఆ రోగం ఎలా తగ్గించాలో మెడిసిన్ చెప్తుంది. అవి కూడా విద్యలే. అయితే ఆ విద్యలన్నీ మన దేహం ఎంత నిజమో, ఈ జీవుడు ఎంత నిజమో, ఈ జగత్ ఎంత నిజమో, ఆ విద్యలు కూడా అంతే నిజం. వ్యవసాయం ఎలా చేయాలి అది కూడా విద్య. ఇల్లు ఎలా కట్టుకోవాలి అది కూడా విద్య. పాలు ఎలా తయారు చేయాలి అది కూడా విద్య. అయితే ఈ దేహానికే పరిమితమైనటువంటి విద్యలు, అవి కూడా విద్యలే. అయితే అన్ని విద్యల్లో కంటే ఆత్మవిద్య, ఆత్మజ్ఞానం గొప్పది. అవి కూడా సైన్సులే, కెమిస్ట్రీ, ఫిజిక్స్, అవి కూడా విద్యలే. కానీ అన్ని విద్యల్లో కంటే ఆత్మజ్ఞానం, ఆత్మవిద్య రాజు అని చెప్తారు. మిగతా సైన్సులే, ఆత్మవిద్య సైన్సే, కానీ కింగ్లీ సైన్స్. అన్ని సైన్సులకి కింగు అని గీతలో స్వామివారు చెప్పారు. మనం అందరం గుళ్ళోకి వెళ్ళి ఆ దేవతకు నమస్కారం చేస్తాం. ఏ గుళ్ళో రాముడు గుళ్ళోకి వెళ్తే రాముడు ఆలయానికి వెళ్తే రాముడికి, శివాలయంలోకి వెళ్తే శివుడికి, సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలోకి వెళ్తే సుబ్రహ్మణ్య స్వామికి నమస్కారం పెడతాం. దేవతలందరికీ నమస్కారం పెడతాం. ఏ దేవాలయానికి వెళ్తే ఆ దేవాలయంలో అధిష్టాన దేవత ఎవరున్నారో వారికి నమస్కరించుకుని వస్తాం. ఆ దేవతలు కూడా కొంతమందికి నమస్కారం పెడతారట. మనం ఏమో దేవతలకు నమస్కారం పెడతాం, వాళ్ళు కూడా మనలో కొంతమందికి నమస్కారం పెట్టుకుంటారట. ఎవరు? ఆ దేవతలు. వాళ్ళు మనకి పెట్టడం అనుకోకుండా మనకు కూడా వాళ్ళు పెడతారట. అంటే ఎవరికి పెడతారట? ఎవరి హృదయంలో అయితే దయ్యందో, ఎవరి అంతఃకరణం అయితే దయాపూరితమైందో, ఆ దయాపూరితమైన అంతఃకరణం గల వాళ్ళకి ఆ దేవతలు కూడా నమస్కరిస్తారట. మళ్ళీ ఇటువంటి జీవుణ్ణి ఎప్పుడు చూస్తామన్నా? మనం దేవుడికి నమస్కారం పెడుతుంటే వాళ్ళు కూడా మనకు నమస్కారం పెడతారు. అంటే అందరికీ పెట్టరు, దయగల అంతఃకరణం గల వాళ్ళకి పెడతారు. దయ కంపాషన్, దయగల హృదయమే భగవాన్ నిలయం అని మలయాళ స్వాముల వారు చెప్పేవారు. ఎవరికైతే దయగల హృదయం ఉందో అక్కడ భగవంతుని నివాసం చేస్తాడని. అయితే దయ అంటే ముద్దబ్బాయిల కింద ఉండకూడదు. కంపాషన్ మస్ట్ బి సప్లిమెంటెడ్ బై నాలెడ్జ్. అంటే దయతో పాటు జ్ఞానం కూడా ఉండాలి. ఆ అంతఃకరణ ఉన్నవాడికి దేవతలు కూడా, మీకెవరికైనా దయగల అంతఃకరణ ఉంటే మీకు కూడా వారు నమస్కారం పెట్టుకుంటారు. ఆచార్యుల వారు అంటారు, ఒకటి సొంత బుద్ధి, రెండు సత్పురుషుల సహవాసం, ఈ రెండింటిని మీ ప్రాణంతో సమానంగా కాపాడుకోండి అన్నారు. కొంతమందికి సొంత బుద్ధి ఉండదు, పరాయి బుద్ధే. వాళ్ళకి సొంతంగా ఆలోచించుకోలేరు, సొంత బుద్ధి ఉండదు. సొంత బుద్ధి ఉన్నవాడు ఏదైనా పొరపాటు చేసినా ఈ జన్మలో కాకపోయినా వచ్చే జన్మలోనే బాగుపడతాడు. పరాయి బుద్ధి ఉన్నవాడు బాగుపడ్డం. అయితే అటువంటి అవకాశం మీకు లేదనుకోండి, మీకు సత్పురుషులు సహవాసం ఈ చుట్టుపక్కల ఎక్కడైనా మీకు జరగటం లేదనుకోండి, నెమ్మదిగా ఏదో ఒక 60 ఏళ్ళు అంతా వచ్చాక నెమ్మదిగా కాశీ వెళ్ళి అక్కడ కాలక్షేపం చేయమని స్వాముల వారు చెప్పారు. ఆచార్యులు వారు ఏమన్నారంటే, మీకు 60 సంవత్సరాలు దాటాక మీ గ్రామంలో సత్పురుషులు ఉంటే సహవాసం చేయండి, లేకపోతే కాశీ వెళ్ళి అక్కడ కాలక్షేపం చేయండి. మహాపురం, కాశీపురం, కాశీనగరం, విశ్వేశ్వర స్వామి శివుడి సన్నిధిలో కాలక్షేపం చేసి ప్రాణం విడిచిపెట్టండి స్వామి సన్నిధిలో అని చెప్పారు. భగవాన్ ఏం చెప్పారంటే, మీకు వానప్రస్థం వచ్చిన తర్వాత ఎవరి బాధ్యతలు ఇచ్చాక? మీరు వ్యాధంగులు ఉన్నా, తణుకులో ఉన్నా, కాశీలో ఉన్నా, మీ మనస్సును హెచ్చు తగ్గులు లేకుండా చూసుకుంటే కాశీలో ఉన్నట్టే అన్నారు. ఆయన ఎంతసేపు డబ్బు ఖర్చు లేని పని చెప్తా ఉంటారు. అంటే మీ కాళ్ళు కదపక్కర్ లేకుండా, చేతులు కదపక్కర్ లేకుండా, పుష్పాలు పొయ్యక్కర్ లేకుండా, దండలు కట్టక్కర్ లేకుండా, దేవుడికి పూజ చేయక్కర్ లేకుండా చేసే పనులు చెప్తారు ఆయన. ఆయన ఏమన్నారంటే, మీరు ఎక్కడున్నా ఏ ఊళ్ళో ఉన్నా మీ మనస్సులో మీరు ఎవరి కాళ్ళు కేటాయించిన తర్వాత మీ మనస్సు ఇంకటి చెప్పకుండా మీ మనస్సులో ఎచ్చు తగ్గులు లేకుండా జీవిస్తే దీని కాశీతోటి నివాసంతో సమానమే అన్నారు. రమణస్వామి గారు. మనందరికీ యాత్రలు తిరగాలంటే ధనం ఉండాలి. అందరం తిరగడం మంచిదే, పుణ్యక్షేత్రాలు చూడటం మంచిదే. ఇప్పుడు వ్యాలింగ్ ఉంది, ఇది పుణ్యక్షేత్రమే. అయితే మనకు దగ్గరలో ఉంది కాబట్టి మనకు లోకుగా ఉంది. మనకి మనిషి ఎంతటి వాడైనా మనకు పరిచయం ఉన్న వ్యక్తి ఎక్కువ లోకుగా ఉంటాడు. అర్థమవుతుంది. అది అందుచేత మనకు వ్యాలింగ్ దగ్గరగా ఉంది కాబట్టి మనం అంత పట్టించుకోం. ఇది కూడా పుణ్యమైనటువంటి ప్రదేశమే. అయితే పూర్వం పెద్దలే ఉన్నారంటే ఒకవేళ మీరు పుణ్యక్షేత్రాలు కనుక చూడటానికి దగ్గర పైసలు లేకపోతే ఒక నాలుగు పేర్లు చెప్పారు ఈ అనుకోండి మనస్సులో, మీ మనస్సు బాగుపడుతుంది, ఆరోగ్యం బాగుపడుతుంది, పుణ్యక్షేత్రాలు చేసిన పుణ్యం కూడా మీకు వస్తుందని పెద్దలు చెప్పారు. ఆ మాటలు ఏంటంటే గీత, గంగ, గాయత్రి, గోవింద, ఇవన్నీ మొదటక్షరాల గానాలు వస్తాయి. గీత, గంగ, గాయత్రి, గోవింద. ఓం గోవిందాయ నమః. గీత, గంగ, గాయత్రి, గోవింద అని నాలుగు అక్షరాలు అనుకోమన్నారు. అనుకుంటే పుణ్యప్రదేశాలు చూసినంత ఫలితం వస్తుంది, మీ మనస్సు కూడా కుదిరి పడుతుందని చెప్తారు ఈ నాలుగు మాటలు. ఇప్పుడు మీలో కూడా కొంతమంది తెలివిగల వాళ్ళు ఉన్నారు, మంచి తలకాయలో ఉన్నారు, మంచి వాళ్ళు ఉన్నారు, బుద్ధిమంతులు ఉన్నారు, కొంచెం చదువుకున్న వాళ్ళు ఉన్నారు. మీరేం చేయాలంటే జాగ్రత్తగా అధ్యయనం చెయ్యాలి. మీకు ఏ సాహిత్యం అయితే ఇష్టమో, లేకపోతే రమణ మహర్షి గారిది కానీ, రామకృష్ణుడిది కానీ, భగవద్గీత కానీ, మరొకటి కానీ, మరొకటి కానీ, మీకు ఏ సాహిత్యం అయితే ఇష్టమో అది జాగ్రత్తగా మీరు అధ్యయనం చెయ్యాలి. కంగారు కంగారుగా కాకుండా స్లోగా, స్టడీగా, నెమ్మదిగా అధ్యయనం చెయ్యాలి. అధ్యయనం చేసి మీరేం చేయాలి దాన్ని అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుని ఏం చేయాలి, ఎంతవరకు మీరు ఆచరించగలుగుతారో అంతవరకు ఆచరించాలి. మీరు అధ్యయనం చేయటమే కాకుండా, కేవలము అధ్యయనం చేయటమే కాకుండా, మీరు అర్థం చేసుకోవటమే కాకుండా, మీరు ఆచరించగలిగింది ఆచరించడమే కాకుండా ఇతరులకి అర్థమయ్యేలా చెబితే సరస్వతీదేవి యొక్క అనుగ్రహాన్ని మీరు పొందుతారు. ఎంత వస్తే అంతే, దీనికి పరిమితి ఏమని, మీకు ఎంత వస్తే అంతే. ఇది భారతీయ సంస్కృతి. ఎవరు ప్రేమిస్తారు? మీకు పెద్ద ధనం ఉంటే ఎవరు ప్రేమించరు. మీ ఇంటి నిండా డబ్బు ఉన్నంత మాత్రం చేత మిమ్మల్ని ఎవరు ప్రేమించరు. మిమ్మల్ని ఎవరు ప్రేమిస్తారంటే, ఎవరు ప్రేమిస్తారంటే మిమ్మల్ని ఇతరుల యొక్క హితం కోరి, ఇతరుల యొక్క క్షేమం కోరి మీరు మాట్లాడుతుంటే, పని చేస్తుంటే జీవకోటి మిమ్మల్ని ప్రేమిస్తుంది. మా తలకాయ నిండా చదువే అంటే ఎవరు మిమ్మల్ని ప్రేమించరు. మా ఇంటి నిండా డబ్బేనంటే ఎవరు మిమ్మల్ని ప్రేమించరు. మీ తలకాయలో ఉన్న చదువును బట్టి, మీ పెట్టిలో ఉన్న డబ్బును బట్టి మిమ్మల్ని ఎవరు గౌరవించరు, మిమ్మల్ని ఎవరు ప్రేమించరు. ఎవరూ ప్రేమించరు. మీకు డబ్బుంటే మీరు తింటారు. కొంతమందికి చదువు ఉన్నా వాళ్ళ చదువుని ఇతరులకు అర్థమయ్యేలా చెప్పరు. వాళ్ళని కూడా ఎవరు ప్రేమించరు. ఎవరిని ప్రేమిస్తారంటే ఇతరుల యొక్క క్షేమం కోరి, ఇతరులకు అర్థమయ్యేలాగా, ఇతరులు బాగుపడేలాగా మీరు ఏదైనా కొన్ని మంచి మాటలు చెబుతుంటే, శాస్త్రాన్ని ఆధారంగా చేసుకుని మంచి మాటలు చెబుతుంటే, ఏదో గ్రామ్ఫోన్ రికార్డు లాగా చెప్పటం కాకుండా వాళ్ళ యొక్క హితం కోరి, వాళ్ళ అభివృద్ధిలోకి రావాలని కాంక్షతో మాటలు చెబుతుంటే వాళ్ళని జీవకోటి ప్రేమిస్తుంది. గాంధీ గారికి తుండు గుడ్డు ఉందంతకంటే ఏమి లేదు. రమణ మహర్షి గారికి గోచి ఉందంతకంటే ఏమి లేదు. వాళ్ళని ప్రపంచమంతా ప్రేమిస్తారు. వాళ్ళకి ఏముంది, బాహ్యంగా ఏమీ లేదు. మనల్ని ఎవరు ప్రేమిస్తారు? మన ఇంటికారు డబ్బు ఉన్నా బంగారం ఉన్నా ఎవరు ప్రేమించరు. మాకు ఇంత చదువు వచ్చిందంటే, మాకు నాలుగు పిహెచ్డీలు చదువుకున్నామండి, పలానా కాలేజీలో చదువుకున్నామండి, యూనివర్సిటీలో చదువుకున్నామండి, పేపర్లో రాసుకోవడానికి ఉపయోగపడతాయి, కానీ ఎవడూ ప్రేమించడం అన్నమాట. ఇక మనస్సులో కూడా మీరు ఇతరుల క్షేమ ఎప్పుడైనా కోరితే కదా అసలు. బాహ్యంగా అటువంటి ప్రాక్టికల్గా మీరు చేయలేకపోయినా, ఎదటివాడు బాగుపడాలి, ఎదటివాడు సంస్కరింపబడాలి అని కనీసం మనస్సులైనా మీరు కోరితేనే ఎదటివాడికి నీ మీద ప్రేమ కలుగుతుంది. కానీ లేకపోతే నీ మీద ప్రేమ ఎవరికి కలుగుతుంది? ఎవరికీ కలగదు. అయితే ఇక్కడ మీరు ఇతరుల హితవ కోరి పని చేస్తుంటే వాళ్ళ ప్రేమకి పాత్రలు అవుతారు మీరు. తర్వాత రెండో లాభం ఏంటంటే, ఈశ్వర అనుగ్రహం మీకు వస్తుంది. ఈ శరీరాలు ఏమంటారంటే, మనం నిజమనుకుంటున్నాం. భగవంతుడు ఏమని చెప్పాడు, ఇది శరీరమే కానీ మాయ శరీరాలు అన్నాడు. ఈ నిజ శరీరాలు నిజమనుకుంటున్నారు, ఇది మాయ శరీరం అన్నాడు. ఈ శవాలన్నీ మాయ శవాలు, మాయ శరీరాలు. ఏదో కొంతకాలం అటు ఇటు తిరుగుతాయి, ర్యాలింగి తణుకు మధ్యన తిరుగుతూ ఉంటాయి, ర్యాలింగి ఎత్తిన మధ్యన తిరుగుతాయి, తర్వాత రాలిపోతాయి.
అని మాయ శరీరాలు. ఏం శరీరాలు? ఈ మాయ శరీరాలు. ఈ మాయ శరీరాల లోపలే మాయకి అధిపతి అయినటువంటి పరమాత్మ సాక్షిగా ఉన్నాడు. ఈ శరీరాలు మాయ శరీరాలే, అందరి మాయ శరీరాలకు ఒక అధిపతి ఉన్నాడు, వాణ్ణే మనం భగవంతుడు అని పిలుస్తున్నాం. ఈశ్వరుడు సర్వేశ్వరుడు పరమాత్మ అని పిలుస్తున్నాం. ఈ శవాలు కాలిపోయే శవాల్లో అందరి హృదయాల్లోనే అందరి లోపల సాక్షిగా ఉండి ఒక ఈశ్వరుడు, ఒక కంట్రోలర్, ఒక ఆత్మ మీ లోపల ఉన్నాడు. ఈ శరీరాలు మాయ, మాయ శరీరాలకి మాయకి అధిపతి అయినటువంటి పరమాత్మ ఒకడున్నాడు, లోపల ఒకడున్నాడు. వాడు ఏం చేస్తుంటాడు? లోపల ఏం మాట్లాడు, తెలియనట్టు ఉంటాడు, అమాయకుడిగా ఉంటాడు. కానీ వారు చూస్తూ ఉంటారంటే వారు ఏమనరు. వారు మీరు ఎవరినన్నా తిట్టినా ఏమనరు, తిట్టొద్దనరు. ఎవరికైనా మంచి చేసినా చేయొద్దనే చెప్పరు. వారు చూస్తూ ఉంటారు, వారి పని అదే, చూస్తారంతే, ఇంకేమనరు. మీకు అర్థమవుతుంది? మీరు మంచి చేస్తే మంచి చూస్తూ ఉంటారు, చెడ్డ చేస్తే చెడు చూస్తూ ఉంటారు. చెడ్డ చేస్తాంటే చెడు చేయొద్దనరు, మంచి చేస్తాంటే ప్రోత్సాహం చేయరు, వారి పని చూడటమే. వారు ఏం చేస్తారు? మీరు ఆ భగవంతుని లోపల ఉన్న ఆత్మను తెలుసుకోవడానికి కనుక ప్రయత్నం చేస్తున్నారనుకోండి, లోపల పరమేశ్వరుడు ఉన్నాడు, అధిపతి. మన స్వామి గారిని, మన స్వామి మన హృదయంలో ఉన్నాడు. ఆ స్వామిని మనం చూడటానికి ప్రయత్నం చేస్తాంటే ఆ ప్రయత్నాన్ని కూడా చూస్తూ ఉంటాడు. అది లోపల ఈశ్వరుడు ఉన్నాడు, లోపల పరమాత్మ ఉన్నాడు. వాడిని తెలుసుకోవాలని మనం ప్రయత్నం చేస్తాం. ఎలా తెలుసుకోవాలి? పరమేశ్వరుడు స్వామిని అనుగ్రహం కావాలి, నీ కరుణ నాకు కావాలి, నీ కరుణ లేకపోతే నీ దర్శనం నాకు అవ్వదు కదా అని అభిముఖంగా ప్రయత్నం చేస్తాంటే నీ ప్రయత్నాన్ని చూస్తూ ఉంటాడు. నన్ను తెలుసుకో, నన్ను తెలుసుకోని అండ్ ఆయన తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేస్తుంటే చూస్తూ ఉంటారు. వారు చూసి ఏం చేస్తారు? రాబోయే జన్మలో పాపం అయ్యో వీడు చాలా ప్రయత్నం చేస్తున్నాడు నన్ను తెలుసుకోవడానికని ఆ ప్రయత్నం మీకు అభివృద్ధి అయ్యే తీసుకెళ్లి కుటుంబంలో మీకు శరీరాన్ని ఇస్తాడు. అది దేవుడు చేసే పని. ఇప్పుడు మీరేదో కొంత కష్టపడి చేస్తే ఆ కష్టాన్ని చూస్తున్నాడు కాబట్టి పరమేశ్వరుడు రాబోయే జన్మలో మీకు ఎటువంటి కుటుంబంలో మీకు శరీరాన్ని ఇస్తే బాగుంటుందో అటువంటి శరీరాన్ని ఆ కుటుంబంలో ఇస్తాడు. భగవంతుణ్ణి మీరు నిరంతరం జ్ఞాపకం పెట్టుకుంటే మనం చెడ్డ చెయ్యం. భగవంతుడు నిరంతరం మనం జ్ఞాపకంలో ఉన్నాడనుకోండి మనం మంచి చేస్తాం. ఒకటే మీరు గుర్తు పెట్టుకోండి, మళ్ళీ ఎవరి దగ్గర అనకుండా మీరు రహస్యంగా చెప్పుకున్న మాటలు రహస్యంగా ఉంచండి. అంటే భగవంతుని కనుక మనం జ్ఞాపకం పెట్టుకుంటే జ్ఞాపకం ఉన్న టైంలో మంచే చేస్తాం. భగవంతుని జ్ఞాపకం వదిలేసామనుకోండి, ఆ వదిలేసిన టైంలో చెడ్డ చేస్తాం. భగవంతుని జ్ఞాపకం పెట్టుకుంటే మంచి చేస్తాం, మరిచిపోతే చెడ్డ చేస్తాం. అది జ్ఞాపకం ఉంటే మంచి, మరిచిపోతే చెడ్డ. అంచేత భగవంతుని నిరంతరము స్మరించుకోవాలి, ఆ హృదయంలోనూ వాడు చూసుకోవాలి. అంటే ఈ శరీరాలన్నీ మాయ శరీరాలే, జీవుడు మాయే, లోకము మాయే అని ఎలా కాలక్షేపం కబుర్లు చెప్పుకుంటూ కూర్చుంటే మీరు బాయన జయించలేరు. రమణ మహర్షి గారు ఏమన్నారంటే, దేహం మాయ, లోకం మాయ, జీవుడు మాయ, ఇలా చెప్పుకుంటూ ఉడితే కాలక్షేపం మాటలు, ఈ పురాణ మాటలు చెప్పుకుంటూ కూర్చుంటే మీరు మాయలోంచి బయటకు రాలేరు కదా, మాయ యొక్క పొడిగి ఇంకా పెరుగుతూ ఉంటుందన్నారు. వారు అటువంటి వారు, మీరు ఇటువంటి వారు, మాయ ఇలాగా ఉంది, జీవుడు ఇలా ఉన్నారు, లోకం ఇలా ఉంది, ఇటువంటి కాలక్షేపం మాటలు చెప్పుకుని మీ మాయను పొడిగించుకోవద్దన్నారు రమణాచార్య. ఆయన మీరు ఎదిరించి ఫేస్ టు ఫేస్ మాయ దగ్గరికి వెళ్ళి మాయని మీరు జయించలేరు అన్నారు స్వాముల వారు. ఇప్పుడు మరి ఎలాగ, మరి ఏదో ఉపాయం చెప్పాలి కదా, వారిని జయించాలి కదా, మాయలోంచి బయటకు వస్తే కదా మాకు దారి కనపడేది, మరి ఎలాగ వారిని డైరెక్ట్ గా మీరు ఫేస్ చేయలేరు మాయ గారు నన్ను చెబుతున్నారంటే, అది భగవాన్ ఏమన్నారంటే, నీ హృదయంలో నువ్వు ఎవరు ఆత్మ ఉంది కదా, ఆత్మను ఆశ్రయిస్తే ఆత్మగా ఉండిపోతే మాయని నిన్ను విడిచిపెట్టేసి పత్తాడకుండా పోతుంది అన్నారు. డైరెక్ట్ గా నువ్వు ఫేస్ చేయలేవు దాన్ని, నీ సాధన కంటే ఎక్కువ శక్తివంతంగా ఉంటుంది, నిజం కానీ నీకు నిజంలా కనిపిస్తుంది. నువ్వేమనుకుంటున్నావు? చైతన్యం అసత్యం, ఆత్మ అసత్యం అనుకుంటున్నావు, దేహము నిజం అనుకుంటున్నావు, జీవుడు నిజం అనుకుంటున్నావు, లోకం నిజం అనుకుంటున్నావు. ఈ నిజం అనుకుంటే, ఇది నిజం అనుకుంటా అంటే అందులోంచి నువ్వు ఎలా బయటకు వస్తావు? అందుచేత నువ్వు అలా ఉండిపోతే ఎలా ఉండిపోతేని, మాయతోడు కుస్తీ పట్లు పట్టడం మానేసి నువ్వు ఆత్మగా ఉండిపోతే, చైతన్యంగా ఉండిపోతే, నీ కంట్రోలర్ దగ్గర నువ్వు ఉండిపోతే. రామకృష్ణ పరమహంస చెప్పాడు, చేపలు పట్టేవాడు పాదాల దగ్గర చేప ఉంటే అది వలలో పడదు. ఏం చేసినాడు? పాదాల దగ్గర వాడు వలయుడు, వల అలా విసురుతాడు. విసిరినప్పుడు ఆ దూరంగా ఉన్న చేపలన్నీ పడతాయి. వల వేసేవాడు పాదాల దగ్గర కనుక చేప ఉంటే అది పడదు. అలాగే నువ్వు పరమాత్మ సన్నిధిని విడిచిపెట్టకుండా పరమాత్మ పాదాలను విడిచిపెట్టకుండా నువ్వు కనుక ఉంటే నువ్వు మాయలోకి వెళ్ళవలసిన పనే లేదు, కాళ్ళు బాడి చేసుకోవాల్సిన పనే లేదు, కడుక్కోవలసిన పనే లేదు. అంటే పరమాత్మ నువ్వు సన్నిధానంలో ఉంటే మాయ దాని అంతరేది దారిస్తుంది, దాని అంతర దాని దారేది పోచం, అది గుర్తుపెట్టుకోమన్నారు. అంటే నిరంతరము ఈశ్వరుడు యొక్క చింతన అవసరం, ఈశ్వరుని యొక్క భక్తి అవసరం, ఈశ్వరుని ఎందు ప్రేమ అవసరం. ఈశ్వరుని చింతించకుండా, ఈశ్వరుని ధ్యానం చేయకుండా, ఈశ్వరుని ప్రేమించకుండా నువ్వు జీవలక్షణాల నుంచి బయటకు రాలేవు. సమాధి స్థితి గురించి మాట్లాడుకున్నాం ఈ రోజున. సమాధి, సమాధి స్థితి అంటే కళ్ళు మూసుకుని ముక్కులో చీముడు కారుతా అంటే సమాధి స్థితి కాదు. సమాధి స్థితి అంటే చెబుతున్నారు భగవాన్, సత్యాన్ని విడవకుండా ఉండటమే సమాధి. నీ శరీరం నశించినా నీ హృదయంలో ఒక నిజం ఉంది, ఆ సర్వకాల సర్వావస్థలు ఆ నిజాన్ని విడిచిపెట్టకుండా ఉండటమే సమాధి. సమాధి అంటే చీముడు ముక్కు వేసుకుని ఉండటం కాదు, లేదా కళ్ళు మూసుకుని టైం ఎప్పుడవుతుందా, కాఫీ టైం ఎప్పుడవుతుందా అని కాఫీలు ధ్యానం చేయడం కాదు సమాధి స్థితి అంటే. కొంతమంది బుద్ధిని ధ్యానం చేస్తారు కాఫీ వచ్చే ఉడకొని, కాఫీ పెజాలకు తగ్గానే సమాధి వదిలేస్తూ ఉంటారు. మనం ఏం చేస్తామంటే దేవుణ్ణి ధ్యానం చేస్తున్నాం అనుకుంటాం, కానీ చేసేది లోకాన్ని ధ్యానం చేస్తూ ఉంటాం. సమాధి స్థితి ఏంటంటే అహంభావన లేకుండా, వ్యక్తిగతమైన భావన లేకుండా, ఇండివిజువల్ అయి లేకుండా, ఫాల్స్ అయి లేకుండా, ఆర్టిఫిషియల్ అయి లేకుండా, నీ హృదయం నిజంతో ఏకమై ఉండటమే సమాధి స్థితి. ఈ అహంభావన గారు రెండు రూపాల్లో ఉన్నారన్నారు రమణస్వామి గారు. రెండు రూపాల్లో ఉంటారట, ఒక రూపంలో ఉండరట, రెండు రూపాల్లో ఉంటారు. వారు బయటకు వచ్చినప్పుడు ఒకలాగా ఉంటారట, లోపల ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటారట. వారు బయటకు వచ్చినప్పుడు ఒక రకంగా ఉంటారట, లోపల వచ్చినప్పుడు ఒక రకంగా ఉంటారు. మనం కూడా అంతే, బయట ఒక రకంగా ఉంటాం, లోపల ఒక రకంగా ఉంటాం. ఆ బయట లోపల కలిసిపోతే సాయంత్రానికి మనం అందరం జ్ఞానులైపోతాం. అందుకే మన వాళ్ళ వ్యవహారాలు అంటే మీరు లోపల ఉద్దేశం చెప్పండి అంటారు, అంటే లోపల ఉద్దేశం వాడు చెప్పటాలేదని అర్థం. మన అందరం విషయానికి మోక్షానికి దూరంగా ఉండటం కారణం ఏంటంటే లోపల జీవితం వేరు, బయట జీవితం వేరు. లోపల జీవితం బయట జీవితం ఎవరికైతే ఐక్యంగా ఉంటుందో వాడికి సాయంత్రానికి ఆత్మజ్ఞానం కలుగుతుంది. ఇప్పటికే మీరు గుళ్ళో కూర్చుని గంటలు కొడితే జ్ఞానం వచ్చేది. మీ లోపల జీవితం బయట జీవితం ఐక్యం కావాలి. వ్యవహారాల్లో అంతా ఉంటారు, అది మీ లోపల విషయం ఏంటో చెప్పండి అంటారు. అంటే ఆ అర్థం ఏంటంటే లోపల విషయం అంటే పైకి చెప్పడం లేదని అర్థం. అటు వాళ్ళకి జ్ఞానం ఏంటి? ఆలోచన ఒకటి, మాట మాట్లాడేది ఒకటి, చేత్తోడు చేసేది ఒకటి, వాళ్ళ రంపం పెట్టి కోసేసినా వాళ్ళకి జ్ఞానం కలగదు. రమణ మహర్షి గారు చెప్పిన మాటలు మీరు జ్ఞాపకం పెట్టుకోండి. వాళ్ళు రెండు రూపాల్లో ఉంటారు. వీరు ఎవరు? ఈ అహంకారం గారు, అహంభావన గారు రెండు రూపాల్లో ఉంటారు. లోపల కూడా ఉంటారు, గొడవ లేకుండా ఉంటారు. ఆ గొడవ లేనప్పుడు మనకు అహంభావన ఏదేమో అనుకుంటారు, వారు ఉంటారు. బయటకు వచ్చినప్పుడు ఒక రకంగా ఉంటారు. బయటకు వచ్చినప్పుడు ఎలా ఉంటారంటే వస్తువుని కౌగిలించుకుంటారు, రూపాలని కౌగిలించుకుంటారు, పదార్థాలను కౌగిలించుకుంటారు. బయట వచ్చినప్పుడు రకరకాలుగా ఉంటారు. వారికి దేహాలు కావాలి, వస్తువులు కావాలి, పొలాలు కావాలి, పదవులు కావాలి, అధికారాలు కావాలి, గౌరవాలు కావాలి, కృత్రిమైన జీవితంతో నిండి ఉంటారు బయట ఉన్నప్పుడు. ఆ బయట ఉన్నప్పుడు మనకు అహంకారం, ఓహో ఇదంతా అహంకారం అని తెలుస్తూ ఉంటుంది. కానీ వారు అప్పుడు ఒక్కోసారి విశ్రాంతి కోసం లోపలికి వెళుతూ ఉంటారు. ఆ లోపల ఉన్నప్పుడు వాటిని మనం పట్టుకోలేము, లేవనుకుంటాం. మనం ఇంకా దేవుడికి దగ్గరికి వచ్చేసాం, పొద్దున్న బహుశా వచ్చి ఇంకో వారం రోజుల్లో మనకు మోక్షం వచ్చేస్తున్నాం అనిపిస్తుంది. వారు లోపల ఉంటారు. వారు లోపల ఉన్నప్పుడు కనపడరు. వారు ఆ లోపల ఉన్నప్పుడు ఎలా ఉంటారంటే ఊరికి నేననే తలంపు రూపంలో ఉంటారు. గొడవ చేయరు, అల్లరి చేయరు. గౌతమ బుద్ధుడు ఒక మాట చెప్పాడు, ఆ శరీరం చనిపోయిన తర్వాత ఆ శరీరాన్ని మీ ఇంటికి నాలుగు రోజులు అట్టే పెట్టుకోండి, ఆ శవం మీద మీకు ఏమైనా ప్రేమ కలుగుతుందా, ఆ శవం మీద మీకు ఏమైనా మోహం కలుగుతుందా? మోహం కలగదు. అంత వైరాగ్యం మీకు లోకం మీద ఉండాలన్నాడు బుద్ధుడు. జ్ఞానం ఎవరికి వస్తుంది? ఇప్పుడు సమాధి గురించి మాట్లాడుకుంటున్నాం. ఆ సమాధి స్థితి ఎవరికి వస్తుంది? ఇక్కడ రమణ మహర్షి గారు చెబుతున్నారు. అంటే సమాధి అంటే మీ లోపల నిజాన్ని విడిచిపెట్టకుండా ఉండటమే నిజమైన సమాధి. అప్పుడు చావులేని స్థితికి వెళ్ళి వెళ్ళిపోతావు నువ్వు. అంటే లోపల నిజానికి చావు లేదు. ఆ నిజంతో ఎప్పుడైతే నువ్వు తాదాత్మ్యం పొందావో ఇంకా నీకు చావు లేదు, పుట్టుకు లేదు, ఇంకా నువ్వు ప్రకృతిలోకి రావక్కర్లేదు. అంటే ఈ నామరూపాత్మకమైనటువంటి జగత్తులోకి నువ్వు రావాల్సినటువంటి పని లేదు, నీకు అవసరం లేదు. ఎందుకంటే అహంభావం ఏం చేస్తుందంటే, అహంభావం దేహం లేకుండా, జీవుడు లేకుండా, లోకం లేకుండా, దేవుడు లేకుండా ఉండలేదు. అది రమణ మహర్షి గారు చెప్పారు, ఎంబలం ఇది జీవుడు కాకుండా, దేశం కాకుండా, లోకం కాకుండా దీని అందానికి ఒక దేవుడు కూడా కావలసి వచ్చాడు. వీరు లోపల ఉన్నప్పుడు నేననే తలంపు రూపంగా ఉంటారు, బయటకు వచ్చినప్పుడు నానా గొడవల చోటు ఉంటారు, నానా వ్యవహారాల చోటు ఉంటారు. బాగానే ఉంది, మరి ఎప్పుడు మీకు సమాధి కలుగుతుంది, ఎప్పుడు జ్ఞానం కలుగుతుంది అని రమణ మహర్షి గారు అంటే ఒక రహస్యమైన మాట చెప్తారు ఒక భక్తుడి దగ్గర. అంటే గురువు దగ్గర కూడా మనం హృదయపూర్వకంగా గురువును ప్రేమిస్తున్నాం, మనం గురువు అనుకున్నప్పుడే తన హృదయాన్ని మనకు ఊతని చేస్తాడు. మీకు లాంఛనం కోసం మీరు బాగున్నారంటే, మీరు బాగున్నారంటే మీరు బాగున్నారు దయచేయండి అంటారు. ఏ మనిషికైనా ఎవరితోటైనా నా హృదయం ఇచ్చి మాట్లాడుతుంటే వాడు కూడా హృదయం ఇచ్చి మాట్లాడాలనిపిస్తుంది. మనం లౌక్యంగా మాట్లాడుతుంటే మనం లౌక్యంగా మాట్లాడుతున్నట్టు వాడికి తెలుస్తుంది, వాళ్ళు లౌక్యంగానే మాట్లాడతారు. అది ఇప్పుడు కూడా వెళుతున్న వాడు మనకంటే తెలివైన వాడు అనుకునే మాట్లాడాలి, దానివల్ల మనకు ప్రమాదం లేదు. నిజంగా తెలివి తక్కువడైనా మనకు ప్రమాదం లేదు. ఎడబడ్డ వాడు తెలివి తక్కువవాడు మాట్లాడుతుంటే నిజంగా తెలివైన వాడు ఉంటే ప్రమాదం వస్తుంది మనకు. భగవంతుడు ఉన్నాడని మనం జీవించాలి, భగవంతుడు ఉన్నాడనే జీవించాలి. ఒక నిజంగా లేకపోయినా మనకు నష్టం లేదు. అంటే ఎదుటి వాడితో మాట్లాడేటప్పుడు కూడా వాడు తెలివైన వాడైనా మాట్లాడాలి, కానీ వాడు మూడుకుండా తెలివి తక్కువడని మాట్లాడకూడదు. వాడు తెలివైన వాడని మాట్లాడుకుంటేనే మనం ప్రమాదంలో పడవు. వాడు తెలివి తక్కువడని మనం మాట్లాడతాం అనుకోండి, వాడు తెలివైన వాడు అనుకోండి, వాడు వల్ల మనం పడతాం. ఇంతకీ నీకు సమాధి స్థితి ఎప్పుడు జరుగుతుందో రమణ మహర్షి గారు చెబుతున్నారు. అంటే గాఢ నిద్రలో ఉండగా మీరు మీ దేవునితో, మీ మనస్సుతోటి, మీకు ఇష్టమైన వాళ్ళతోటి, మీ పొలాలతోటి, మీ ప్రాపర్టీస్తోటి, మీ గౌరవాలతోటి, అన్నిటితోటి, మీ ఇంద్రియాలతోటి, ఇంద్రియాలకు సంబంధించిన సుఖాలతోటి నిండిపోతున్నారు. కానీ మీరు ఉన్నారు అక్కడ గాఢ నిద్రలో. ఎన్నిటితో మీరు ఎలా విడిపోతున్నారో జాగ్రత్త అవస్థలో కనుక వీటితోటి మీరు విడిపోగలిగితే ఆ జన్మలో మీకు సమాధి స్థితి కలుగుతుందన్నారు. అది జాగ్రత్త అవస్థలో కనుక మీరు సాధన చేసి గురువును ఆశ్రయించి, ఈశ్వరుని ఆశ్రయించి, ఈశ్వరుడి అంది భక్తి చెల్లించి గాఢ నిద్రలో ఏ విషయాలతోటైతే విడిపోతున్నారో, అలాగే జాగ్రత్త అవస్థలో ఆ విషయాల నుంచి విడిపోగలిగితే మీ కడసారి జన్మ, మీ చివరి జన్మ, శవాలను మొయ్యక్కర్లేదు. ఆ జన్మలో మీకు సమాధి స్థితి కలుగుతుంది, ఆత్మానుభవం కలుగుతుంది, ఆత్మజ్ఞానం కలుగుతుంది అని రమణస్వామి చెప్పారు. విదేహముక్తి, జీవన్ముక్తి గురించి మాట్లాడుతూ ఆయన ఏమన్నారంటే, విదేహముక్తి అంటే నువ్వు శరీరం చనిపోయేకగలిగే ముక్తి. 35 మార్కులు రావాలి ఏదైనా క్లాస్ అవ్వాలంటే మన క్లాసు, కొంతమందికి 34 మార్కులు వచ్చి ఆగిపోతే ఒక మార్కు గ్రేస్ మార్కు పడేస్తారు. 34 వచ్చేవాడు ఫెయిల్ అయ్యాడు అంటే ఒక మార్కులు అని ఫెయిల్ చేయటం ఎందుకని, ఆ చీఫ్ దాకా ఒక ఎగ్జామినర్ వాడు ఓవర్ లుక్ చేసినా చీఫ్ ఒక మార్క్ ఎక్కువ వేసేస్తాడు. 5 ఒక మార్కులో ఫెయిల్ చేసేవంటే నీ సొమ్ము ఏం పోయింది, అంత మైజర్గా ఉన్నామంటే అంత లోగు మనిషి ఏంటి, ఇది ఒక్క మార్కులు ఎందుకు ఫెయిల్ చేసావు అని ఎగ్జామినర్ క్యాకేసా మార్క్ ఏం చేస్తాడు చీఫ్. అలాగే కొంతమందికి ఏదైనా చిన్న చిన్న దోషాలు ఉన్నా దేహం మరణించిన తర్వాత వాళ్ళకి మళ్ళీ ఈ భూమి మీదకి రావక్కర్ రాకుండా, ర్యాలింగ్లోకి రావక్కర్ లేకుండా కొన్ని కొన్ని లోకాల్లో వాసన క్షయింపు చేసి వాడికి మోక్షాన్ని ఇచ్చేస్తాడు పరమేశ్వరుడు. ఏదైనా చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటాయి, అరమార్కు మార్కు ఉంటే వాడిని దాటించేస్తారు. రమణ మహర్షి గారు అంటారు, ఒకవేళ వాడికి ఆ లోకంలో మోక్షం వచ్చిందో రాదో మనకు తెలియలేదు, కానీ విదేహముక్తి వచ్చిందో లేదో మనకు తెలియదు, కానీ జీవన్ముక్తి వాడికి ఇంకా అనుమానం ఏదో గ్యారంటీ, 70% గ్యారంటీ అన్నాడు. అంటే జీవన్ముక్తి ఉన్న వాడికి 100కు 100 మార్కులు వచ్చేసినట్టే, విదేహముక్తి ఉన్న వాడికి 34 మార్కులు, 35 మార్కులు బార్డర్లో ఉండొచ్చు. జీవన్ముక్తి ఉన్న వాడికి సజీవమైన ముక్తి, వాడు దేహంలో ఉండగానే దేహంలోంచి విడిపోతాడు, లోపల ఉంటుంది దర్శనం, లోపల ఉంటుంది సత్యంతుడు డైరెక్ట్గా ఎక్స్పీరియన్స్ పొందుతూ ఉంటాడు. విదేహముక్తి వచ్చిందో లేదో మీకు డౌట్ ఉండొచ్చు, కానీ జీవన్ముక్తుడి విషయంలో 100కు 100 మార్కులు వచ్చిన వాడు పాస్ అయ్యాడా ఫెయిల్ అయ్యాడని ఎవరిని అడుగుతారండి. జీవన్ముక్తి స్థితి అటువంటిదన్నారు రమణ మహర్షి గారు. మీకు విదేహముక్తిలో డౌట్ ఉండొచ్చు, జీవన్ముక్తిలో నీకు డౌట్ ఉండటానికి అవకాశమే ఉంది. చనిపోయిన తర్వాత ఒక మనిషికి మోక్షం వచ్చిందో లేదో నీకు అనుమానం రావచ్చు. రామకృష్ణుడికి, రమణ మహర్షికి, బుద్ధుడికి మోక్షం వచ్చిందో లేదో నీకు అనుమానం ఎందుకు వస్తుంది, వాళ్ళు జీవన్ముక్తులు, శరీరం ఉండగానే శరీరంతో విడిపోయారు కురుడి కొబ్బరికాయ కింద. అది డౌట్కి అవకాశం లేదు. అహంభావం పూర్తిగా కనుక నశిస్తే వాడికి సహజ సమాధి వస్తుంది. అంటే వాడు లోకాన్ని చూస్తూనే ఉంటాడు, మీతో మాట్లాడుతూనే ఉంటాడు, మీతో కలిసి అన్నం తింటా ఉంటాడు, వాడు ఎరుక కలిగి ఉంటాడు, వాడికి సహజ సమాధి. కొంతమంది ఇవికల సమాధిలో ఉంటారు, వాళ్ళకి దేహం తెలియదు, మనసు తెలియదు, లోకం తెలియదు, వ్యవహారం తెలియదు. వ్యవహారం చెబుతున్నప్పటికీ అది ఆ స్మృతి గ్రహింపు కూడా ఉండదు. నిర్వికల్ప సమాధిలో వాళ్ళు అలా ఉంటారు. ఆ సమాధి నిర్వికల్ప సమాధిలో ఉందని చెప్పి వాళ్ళు బాగానే ఉంటారు, కానీ మళ్ళీ మన ఎరుకలోకి వచ్చేవాడికి అహంకారం విజృంభించే అవకాశం. నువ్వు నేను చిన్నప్పుడు చదువుకున్నాం, ఏ కౌరుతో సరిపెట్టకు నాకు నిరీకరపు సమాధి నేర్పరాదా అన్నాడు. ఎవరండి? ఎవరు? రంగని అడిగాడు భగవాన్. నీకు నిరీకరపు సమాధి ఎందుకు? రంగని సహజ సమాధి నేర్పుతా అన్నాడు. అంటే తింటూ తాగుతూ పరిచయం చేస్తూ లోకాన్ని చూస్తూ చూడని వాడితోటి, లోకంలో వ్యవహరిస్తూ వ్యవహరించిన వాడితో సమానంగా, అంటే లోకంలో విషయాలు గ్రహిస్తున్నప్పటికీ గ్రహించిన వాడితో సమానమే, అది సహజ సమాధి. నీకు నిరీకరపు సమాధి ఎందుకు? సహజ సమాధి నేర్పుతాను, న్యాచురల్ స్టేటే నార్మల్ స్టేటే నేర్పుతానన్నాడు రంగనతోటి భగవాన్. అంటే నిరీకరపు సమాధిలో ఆంభావం అడిగి ఉంటుంది, మళ్ళీ వ్యవహారంలోకి వచ్చేప్పుడు విజృంభిస్తూ ఉంటుంది. మనం కూడా అంతే కదండి, ఆ పూజ గదిలో ఉందని చెప్పు జపం చేసినప్పుడు బాగానే ఉంటాం, ఆ కాఫీకి పాలు ఆలస్యమైనప్పుడే మళ్ళీ విజృంభిస్తుంది అహంభావం. టైంకి పాలు వచ్చేసినాయి అనుకోండి, నీ కాఫీ అప్పటి వరకు రామనామం మీరు చేస్తూ ఉంటారు, గంట 2 గంటలు పొలానికి రావటం ఆలస్యమైంది అనుకోండి, అప్పుడు మళ్ళీ నీకు రజోగుణం విజృంభిస్తుంది, అహంభావం విజృంభిస్తుంది. కొంతమంది నోటుకు వచ్చేంత మాట్లాడే ఐఎమ్ సారీ అంటారు, ఏదో పిటేపిక తీరినట్టు పేరు పోతూ ఉంటారు కొంతమంది, తర్వాత ఏమనుకోకుండా అంటారు, అదొక అలవాటు కొంతమందికి, ఐఎమ్ సారీ అంటూ ఉంటారు. అందుచేత స్వామి శివానందం అని చెప్పాడంటే ఒకసారి మేము మాట్లాడే ముందు, ఆ మాట్లాడే ముందు 4 సార్లు ఆలోచించి మాట్లాడమన్నారు. నిజానికి మీ శరీరానికి గాయం తగిలితే 2 రోజుల్లో తగ్గిపోతుంది, కానీ మీ మనస్సు కనుక గాయం తగిలితే మీరు చచ్చే వరకు తగ్గదు. అంటే సహజ సమాధిలో నువ్వు అందరూ వ్యవహారంలోనూ ఉంటావు, అందరినీ చూస్తూనే ఉంటావు, కానీ భేదాలను గ్రహించవు. సహజ సమాధి ఉన్నవాడికి భేద దృష్టి ఉండదు. మనకు ధనవంతుని ఒక రకంగా చూస్తాం, ధనం లేని వాళ్ళని ఒక రకంగా చూస్తాం, చదువుకున్న వాళ్ళని ఒక రకంగా చూస్తాం, చదువు లేని వాళ్ళని ఒక రకంగా చూస్తాం. అంటే ధనం ఉన్నవాళ్ళు మనం ఎక్కువగా చూస్తున్నామంటే మనకి ధనం మీద ప్రీతి ఉందని అర్థం. ధనం ఉన్నవాళ్ళని ఎక్కువ గౌరవిస్తున్నాం అనుకోండి, అంటే దాకాంక్ష మన హృదయంలో ఉన్నట్టు అర్థం. ఎవరి మీదైనా కోపం వచ్చిందనుకోండి, కోపం ఉందనుకోండి, నీకు తెలియకుండా ఎవరి మీద అయితే నీ కోపం ఉందో నీ హృదయాంతరాల్లో హృదయం యొక్క లోయల్లో వాళ్ళ మీద నీకు ద్వేషం ఉన్నట్టు, ఆ ద్వేషం మీకు కనపడకపోవచ్చు. ఎవరి మీద నీ ఇష్టం కనుక వారంటే మాకు బాగా ఇష్టం అండి, వారంటే మాకు బాగా ఇష్టం అంటారు అనుకోండి, మీకు అర్థమవుతుందా? అంటే అక్కడ రాగం మీకు ఇంటికి వస్తానంటే వాళ్ళ దగ్గర నుంచి మీకు ఏదో తృష్ణ ఉంది వాళ్ళ పట్ల, ఏదో పెడతారు, ఏదో ముట్టు చెబుతారని ఉంటుంది కదండి, మీకు అర్థమవుతుంది, ఏదో ముట్టు చెబుతారని చెబుతారని, ఏదో నెలలో గురుసు కోసమే ముసలమ్మలు చూస్తూ ఉంటారు. నెలలో గురుసులు లేకపోతే ఇప్పుడు ముసలమ్మల చూసే వాళ్ళు కూడా లేరు, నీకు అర్థమవుతుంది. అంతేకాదు కొంతమంది ముసలమ్మలు ముందు జాగ్రత్త కోసం సచ్చేవాడికి ఏదో ప్రాపర్టీ పెట్టుకుంటారు, ఎవరు చూస్తే వాళ్ళకి ఇస్తూ ఉంటారు, వాళ్ళు ఎవరి ద్వారా ఏదో కలిసి వస్తున్నాను నీకేమనుందో అక్కడ రకం ఏర్పడుతుంది, ఎవరి మీద నీకు ఎవరి మీద ద్వేషం ఉందో అక్కడ కోపం వస్తుంది. స్వాములు వారు ఉన్నారు, ఆచార్య స్వాములు వారు, ప్రథమాచార్యులు, మొదటాచార్యులు వారు అన్నారు, ఒకటి జ్ఞానం, 2 దానం. ఒకటి జ్ఞానం, 2 దానం. నీకు జ్ఞానం ఉండొచ్చం, కానీ ఆ జ్ఞానం గర్వం లేని అయి ఉండాలి. ఆ జ్ఞానం కనుక గర్వం ఉంటే ఆ గర్వంతో కూడిన జ్ఞానం నిన్ను పాడు చేస్తుంది, ఇతరులను కూడా పాడు చేస్తుంది. జ్ఞానం ఉండొచ్చం, కానీ గర్వం లేని జ్ఞానం ఉండాలి. దానం చేయొచ్చు, కానీ నువ్వు చేసే దానం ఎవరి వాడికి యుతో కలగజేయాలి, క్షేమం కలగజేయాలి, సుఖం కలగజేయాలి. నువ్వు దానం చేస్తే దానం ఇతరులకు దుఃఖం కలగజేయకూడదు, సుఖం కలగజేయాలి. ఇతరులకు సుఖం కలగజేసి దానమే దానం. నీకు జ్ఞానం ఉంటే గర్వం లేకుండా ఉంటే జ్ఞానమే జ్ఞానం, కానీ గర్వంతో కలిసి ఉంటే జ్ఞానం కాదు, అజ్ఞానమే. ఇతరులకు నువ్వు దానం చేస్తే ఆ దానం వల్ల వాళ్ళకి దుఃఖం కలిగితే అది దానం కాదు, అది పిశాచం. అంటే సహజ సమాధిలో ఉన్నాడు, మనతో పాటు తింటూ ఉంటాడు, మనతో పాటు తిరుగుతూ ఉంటాడు, మనతో పాటు మాట్లాడుతూ ఉంటాడు, వాడు మనకి దగ్గరగా ఉంటాడు, దగ్గరగా ఉన్నాడు కాబట్టి మనతో సమానం అనుకుంటాం, వాడు ఎక్కడ ఉన్నాడో మనకు తెలియదు, అది సహజ సమాధి. మనతోటే మాట్లాడుతున్నాడు కాబట్టి మనం వంటి వాడే అనుకుంటాం, కానీ లోపల ఆడు ఎక్కడున్నాడో లోపల అంతస్తు ఎటువంటిదో మనకు తెలియదు. అర్జున్ ఏం చెప్పాడంటే ఇంతకాలం మా బావ అనుకున్నాం, మా మేనత్త కొడుకు అనుకున్నాం, ఏదో అనేక యుద్ధాలు చేసావు అనుకుంటున్నావు, మాకేదో సహకారం చేస్తున్నాం అనుకున్నాం, మాకు తల్లితోడు సమానం అనుకున్నాం, తండ్రితోడు సమానం అనుకున్నాం, మిత్రుడితోడు సమానం అనుకున్నాం, మాకు గురువుతోడు సమానం అనుకున్నాం అంటే నువ్వు దేవుని అనే సంగతి ఎంతవరకు మాకు తెలియలేదన్నాడు. ఎంచేదంటే అధిచను వల్ల కూడా తిరగటం వల్ల ఇలా మామూలు బాబాయ్ అనుకున్నందుకు బాబా ఇంతకాలం ఏదో సరసాలు అప్పుడప్పుడు జోక్స్ కూడా వేలాకాలం కూడా నీ తోడు వేలాకాలం మాటలు కూడా మాట్లాడాను, ఏదో తప్పుడు మాటలు మాట్లాడినా నీవెవడు నీ అంతస్తు నాకు తెలియకుండా నీవెవడో తెలియకుండా మాటలు మాట్లాడాను కాబట్టి నీ మాట్లాడుకు నన్ను క్షమించమని 11వ అధ్యాయంలో అర్జునుడు ప్రార్థించాడు కృష్ణస్వామి. భగవంతుడు ఇంకో మాట చెప్పాడు కృష్ణస్వామి వారు, మీరు ఎప్పుడైనా జీవితంలో కష్టాలు వస్తాయంటే మీరు అనుకున్న పనులు కూడా అవ్వవు, అప్పుడు కంగారు పడకండి, మీరు భగవంతుడే మీకు ఆ కష్టాలను ఒకసారి పంపిస్తూ ఉంటాడు మిమ్మల్ని ఆధ్యాత్మిక స్పిరిచువల్ స్టేటస్ పెంచడం కోసం. ఒకసారి మీకు ఇంట్లో ఇబ్బందులు వస్తాయి, ఎవరినైతే మీరు ప్రేమిస్తున్నారో ఎవరి కోసమైతే మీరు జీవిస్తున్నారో వాళ్ళు ఒకసారి ఎదురు తిరుగుతారు మీకు, అప్పుడు భగవంతుడే ఆ సంఘటన మీకు క్రియేట్ చేస్తున్నాడు. ఎందుకు క్రియేట్ చేస్తున్నాడంటే మిమ్మల్ని ఆధ్యాత్మికంగా అభివృద్ధిలోకి తీసుకురావడం కోసం, మీకు ఎంత సహనం ఉందో చూసుకోవడం కోసం, మీ మనస్సుకు అంతర్దృష్టి కలగజేయడం కోసం భగవంతుడు ఆ సంఘటనలు మీకు పంపిస్తున్నాడు. కానీ అవి తెలియకుండా సంఘటనలు మీకు వచ్చేస్తున్నాయని అనుకోవద్దన్నారు స్వామివారు. అంటే కొన్ని కొన్ని సంఘటనలు జరగకపోతే మన ఎత్తి ఎదగలేదు. ఒకసారి మనం ఎవరినైతే ప్రేమిస్తున్నామో ఎవరికైతే జీవిస్తున్నామో వాళ్ళు ఎదురు తిరుగుతారు గర్భాంతంలో, అప్పుడు మన మనస్సు డిస్టర్బ్ అయిందంటే మనకు భక్తి లేదని అర్థం. కొంతమంది అనుకున్న పనులు అయినప్పుడు దేవుణ్ణి ప్రార్థిస్తారు, అనుకున్న పనులు అవ్వకపోతే దేవుణ్ణి వదిలేస్తా ఉంటారు. అది కూడా నిజమైన భక్తుల లక్షణం కాదు. ఆ పని ఎందుకు మీకు అవ్వకుండా ఎందుకు ఆపు చేశాడో పరమేశ్వరుడికి తెలుసు, నీ మేలు కోసం ఆపు చేశాడన్న సంగతి పరమేశ్వరుడికి తెలుసు. ఆంజనేయ స్వామి మహావీరుడు అనుకుంటున్నాం. మన భారతదేశంలో జన్మించిన వీరుల్లో పెద్ద వీరుల్లో ఆంజనేయ స్వామి అంటే మహావీరుడు. ఆంజనేయ స్వామి అంటే మహావీరుడు, భీముడి కంటే కూడా పెద్ద వీరుడు. రామచంద్రమూర్తి అడిగాడు, ఏంటి లంక చాలా పెద్ద పట్టణం, దాన్ని ఎలా కాల్ చేసేవాను అంటే నా గొప్పతనం వల్ల నేను కాల్ చేశాను, నాకున్న శక్తి వల్ల నేను కాల్ చేశాను, లంకాపట్నాన్ని అనలేదు, నీ అనుగ్రహం వల్ల కాల్చాను అన్నాడు. అది వినయానక లక్షణం. ఆ లంకాపట్నాన్ని దహనం చేశానంటే నీ అనుగ్రహం వల్ల దహనం చేశాను, కానీ నా తెలివితేటల వల్ల, నా సమర్థత వల్ల, నా శారీరక బలం వల్ల దహనం చేయలేదు, నీ అనుగ్రహం వల్ల దాన్ని దహనం చేయగలిగాను. అది భక్తుడు లక్షణం. కొంతమంది మనుషులు ఎలా ఉంటారు, ఇతరులు చేసి ఈ పనులు కూడా వాళ్ళు చేసినట్టు చెబుతారు. ఇంకా వాళ్ళకి భక్తి ఏంటి, వాళ్ళకి జ్ఞానం ఏంటి, వాళ్ళకి పరిశుద్ధత ఏంటి, అది ఎవరికైతే సహజ సమాధి కలిగిందో వాడు తనకి ఇతరులకి ధైర్యం చూడడం, తనకి లోకానికి ధైర్యం చూడడం, అంతా తానే, అంతా తానే. అంటే ఆ సహజ సమాధిలో వాడికి అన్ని ఆత్మే అంటే ఈ దేహాలను చూస్తాడు, ఈ రూపాలను చూస్తాడు, అన్ని ఆత్మ ధరించిన దేహాల కింద చూస్తాడు. అది సహజ సమాస్థితి. శుభమున శుభమున గుర్తుపడతాడు, ఎల్లమ్మన ఎల్లమ్మన గుర్తుపడతాడు, పుల్లమ్మన పుల్లమ్మన గుర్తుపడతాడు. కానీ ఆత్మే ఈ దేహాన్ని దొరుకొచ్చిందని ఆత్మనే చూస్తాడు. కానీ వాడికి రూపదృష్టి ఉండదు, నామదృష్టి ఉండదు, ఆత్మదృష్టి. అందరినీ చూస్తాడు కానీ అందరినీ గుర్తుపడతాడు. ఇంకేదం వాడు, కానీ వాడు చూసింది లోపల ఉంటుంది ఆత్మనే, చైతన్యాన్ని చూస్తూ ఉంటాడు. ఆ చైతన్యం లేకుండా, ఆత్మ లేకుండా దేహం ఎవడు ధరించడు. అంటే వాడికి ఏం చేస్తాడంటే ఆత్మే చైతన్యమే దేహాలను తొడుక్కొచ్చింది కాబట్టి ఈ దేహాలకు ఆధారంగా నా చైతన్య దృష్టితో ఉంటాడు, ఆత్మ దృష్టితో ఉంటాడు. అంటే వాడికి మోహం కలగదు. మీరు ఇతరులను చూస్తే మీకు మోహం కలగచ్చు, కానీ మిమ్మల్ని మీరు చూసుకుని మోహం కలగదు. ఇది బాగా జ్ఞాపకం పెట్టుకోండి. మిమ్మల్ని మీరు చూసుకున్నప్పుడు మీకు మోహం కలగదు, ఇతరులు చూసేటప్పుడు మోహం కలగవచ్చు. అలాగే జ్ఞానికి అంతా ఆత్మే, అంతా తానే. ఇంకా వాడికి మోహం కలిగే అవకాశం లేదు. అంతా జ్ఞానమే, అంతా ఆనందమే, అంతా సుఖమే, అంతా శాంతే. మానసికమైన క్రమశిక్షణ మనస్సును కొంచెం యోగ్యంగా పెట్టుకుంటే, మనస్సును కొంచెం కుదురుగా పెట్టుకుంటే, మనసుకు కొంచెం క్రమశిక్షణ నేర్పితే అది హృదయంగానే బూట్లో పడిపోతుంది, మీకు అందరికీ సహజ సమాధి వచ్చేస్తుంది. ఆ డిసిప్లిన్ అవసరం, ఆ క్రమశిక్షణ అవసరం. మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలి, మనస్సును ఆరోగ్యంగా ఉంచుకోవాలి. ఎందుకంటే ఈ రెండు ఆరోగ్యంగా లేకపోతే ఆత్మజ్ఞానాన్ని సంపాదించడానికి ఫిట్ అవ్వాలి. అతిగా తినకూడదు. అన్నం తినేప్పుడు శరీరం చెప్పినట్టు వినాలి, కానీ మనసు చెప్పినట్టు మనం వినకూడదు. మనం పొట్ట చెబుతా ఉంటుంది నువ్వు సరిపోతున్నాడు, అక్కడికి ఆపు చేయాలి. పారమిద్దరిలో నువ్వు అన్నిటితో విడిపోయి సత్యంతో ఎలా కలిసి ఉంటున్నావో, పగల అలా సత్యంతో జాగ్రత్త అవస్థలు కలిసి ఉండడం సహజ సమాధి. శరీరం ఆత్మాకారం చెందితే ఆత్మలో లయమైపోతే సహజ సమాధి. అంటే మనస్సు తన మూలమైనటువంటి చైతన్యంలో నశించే వరకు దాన్ని నమ్మటానికి వీల్లేదు, మళ్ళీ ఎప్పుడైనా విజృంభించే అవకాశం ఉంది. మనస్సు దాని మూలాన్ని చూసే వరకు దాన్ని మనం నమ్మటానికి వీల్లేదు, అది ఎప్పుడైనా విజృంభించవచ్చు, ఎప్పుడైనా రజోగుణంలోకి రావచ్చు. అది మన ఏదక్కడ ఇప్పుడే జ్ఞానం కాదు, ముందు మన రజోగుణాన్ని సత్వగుణం కింద మార్చుకుంటే జ్ఞానం కలిగే అవకాశాలు ఉంటాయి. మనకి ఇంకా రజోగుణమే పోలేదు, ఇంకా సత్వగుణం ఎప్పుడు వస్తుంది, జ్ఞానం ఎప్పుడు వస్తుంది. సత్వగుణం లేకుండా ఎవరికి జ్ఞానం కలగదు. ముందు జ్ఞాన విషయం అటుంచుదా, ముందు మీరు సత్వగుణాన్ని సంపాదించుకోండి. అంటే మీరు డబ్బును ఎలా సంపాదించుకుంటున్నారో, గౌరవాన్ని ఎలా సంపాదించుకుంటున్నారో, అలాగే సత్వగుణాన్ని సంపాదించుకోండి. నాకు ఈ మధ్యన ఒక మాట అనిపిస్తాను, కీర్తి కూడా అనవసరం, కీర్తి కూడా మనిషికి గౌరవమే. ఇంకా కీర్తి వాడికి విశ్రాంతి ఉండదు. మామూలుగా అందరూ లోకంలో ఏం చెప్పుకుంటారంటే కీర్తి మంచిది, గౌరవం మంచిది అంటారు. కానీ కీర్తి మంచిది, గౌరవం మంచిది అంటే ఎక్కువ మీకు ఎంత ఎక్కువ కీర్తి ఉంటే అంత విశ్రాంతి మీకు ఉండదు, అంత సాధన చేసుకునే టైం కూడా మీకు ఉండదు. మీకు రహస్యంగా మాట చెప్తున్నాను, మీకు మళ్ళీ ఎవరికి చెప్పకండి ఈ మాట. అంటే ఒక మనిషి, ఒక మనం చిన్నప్పుడు ఇప్పుడు చదువుకున్నాం అనుకోండి, ఆడు 10 ఏళ్లకు 20 ఏళ్లకు కనిపించాడు అనుకోండి, ఆ చదువుకున్న వ్యక్తి ఏ చైన్లోనూ కావట్లేదు. ఒకసారి ఆ చిన్నప్పుడు స్నేహితుని పురస్కరించుకుని ఎంత కాలానికి కనిపించామని ఇలా కోగులించుకుంటాం. ఇప్పుడు చిన్నప్పుడు ఎప్పుడు చదువుకున్నాం, మళ్ళీ 20 ఏళ్ళ వరకు ఆ మనిషి కనపడలేదు. తణుకు హై స్కూల్లో చదువుకున్నాం, 20 ఏళ్ళు 30 ఏళ్ళ తర్వాత కనిపించింది, 20 ఏళ్ళలోనే కనిపించాడు అనుకోండి, ఒక్కసారి ఆడి మీద మనకి ప్రేమ వస్తుంది, మన మీద ఆడికి ప్రేమ వస్తుంది. కనిపించేలా చేతులు పట్టుకుంటాం, ఇలా కౌగులించుకుంటాం, ఎంతకాలానికి కనిపించావు, ఎంతకాలానికి కనిపించావు అనుకుంటాం. ఇప్పుడు ఆ చిన్ననాటి స్నేహం గుర్తుకొస్తుంది. అదేవిధంగా మన ఇంద్రియాలు, మన మనస్సు, మన చెవి, ఇవన్నీ లోపల అంతఃకరణ ఆత్మ ఎన్ని ఎప్పుడైతే ఏ రోజునైతే కౌగులించుకున్నాయో ఆ రోజున మనకు జ్ఞానం వస్తుంది. అంటే ఇంద్రియాలు ఏం చేస్తున్నాయి, ఆ సుఖాలని భోగాల్ని అన్నీ కౌగులించుకుంటున్నాయి. ఆ మనస్సు ఏమి ఇంద్రియాలు ద్వారా పరిగెడుతున్నాయి. ఆ తెలివితేటలు ఏం చేస్తున్నాయి, లోకంలో నాంతర బాడలు ఎప్పుడు చెప్పుకోవడం కోసం తెలివితేటలు చూస్తున్నాయి. అలా కాకుండా ఇంద్రియాలు, నీ మనస్సు, నీ తెలివి, ఏక వెళ్ళి లోపల అంతఃకరణ ఆత్మను కౌగులించుకుంటే, ఇలా గట్టిగా కౌగులించుకుంటే అప్పుడు మీకు జ్ఞానం కలిగింది. సత్యాన్ని ఒక క్షణం కూడా విడిచిపెట్టకుండా ఉండటం, ఒక క్షణం కూడా, అది సహజ సమాధి. సరికల్ప సమాధి అంటే సత్యాన్ని అలా పట్టు ప్రయత్నంతో పట్టుకుని ఉండటం. నిరీకల్ప సమాధి అంటే ఏంటంటే సత్యంలో లీనమైతే ప్రపంచం అంటే ఇరుకు లేకుండా ఉండటం. అంటే సత్యంలో లీనమైపోతుంటావు, నీకు బయట ఏం జరుగుతుందో నీకు తెలియదు. సహజ సమాధిలో ఉన్నవాడు సత్యంలో లీనమై ఉంటాడు, బయట ఏం జరుగుతుందో తెలుస్తూ ఉంటుంది వాడికి. అది సుప్రీం స్టేట్, నాచురల్ స్టేట్, అల్టిమేట్ స్టేట్, అది ఫైనల్ స్టేట్, అల్టిమేట్ రియాలిటీ, ఫైనల్ రియాలిటీ. అంటే సహజ సమాధిలో వాడు సత్యంలో కూరుకుపోయి ఉంటాడు, బయట ఏం జరుగుతుందో వాడికి తెలుస్తూ ఉంటుంది. చెవులు వింటూ ఉంటాయి, కళ్ళు చూస్తూ ఉంటాయి, కానీ వాడి స్టేట్కి మటుకు ఏం భంగం రాదు. నిర్వికల్ప సమాధిలో కళ్ళు తెరుచున్నా చూడవు, చెవులు తెరుచున్నా వినవు, కానీ వాడు సత్యంతో కలిసి ఉంటాడు. ఒక సత్యంతో పక్కన కలిసి ఉండి లోకంతో వ్యవహరించలేడు. మీకు అర్థమవుతుంది? అంటే తనకు ఒక ప్రాణం ఉందని, తనకు మనస్సు ఉందని స్మృతి ఉండదు. ఏది నిర్వికల్ప సమాధులు? సహజ సమాధిలో వాడికి ప్రాణానికి సంబంధించిన స్మృతి ఉంటుంది, వాడికి మనసుకు సంబంధించిన స్మృతి ఉంటుంది, ఎరుక ఉంటుంది, ఇంద్రియాలు మామూలుగా పనిచేస్తుంటాయి. కానీ ఏది కూడా వాడిని ఆకర్షించవు, ఏది దేనికి అట్రాక్ట్ కాడు. కానీ ఇంద్రియాలు పనిచేస్తుంటాయి, మనసు పనిచేస్తుంటుంది, సెన్సెస్ అనేవి పనిచేస్తుంటాయి. కానీ సెన్సెస్ మీద కంట్రోల్ కంప్లీట్గా ఉంటూనే ఉంటుంది. తన స్వరూపం నుంచి జారడు, బయట లోకంలో పనిచేస్తాడు, లోపల స్వరూపం నుంచి జారడు, అది సహజ సమాధి. నిర్వికల్ప సమాధి ఏంటంటే వాడికి స్మృతి ఉండదు, వాడికి స్మృతి ఉండదు, వాడికి ప్రాణం ఉందో లేదో వాడికే తెలియదు. లోపల మటుకు సత్యంతో కలిసి ఉంటాడు, ఇటు ప్రపంచంతో వ్యవహరించలేడు, అది నిర్వికల్ప సమాధి. ఎఫర్ట్ ఇది బండేజ్, ఎఫర్ట్ ఇది బండేజ్, ఎఫర్ట్ ఇది బండేజ్. ఆత్మను తెలుసుకునే వరకు, జ్ఞానం సంపాదించే వరకు ఎంతో కొంత ప్రయత్నం చేయవలసింది. ప్రయత్నం చేస్తే ఎంతో కొంత బాధ ఉంటుంది. ఎవరికి ధ్యానం చేయటం ఇష్టం ఉండదు, ఇంకా ధ్యానంలో ప్రయత్నం ఉంటుంది. ప్రయత్నం ఎక్కడైతుందో అక్కడ బంధం ఉంటుంది. ప్రయత్నం చేస్తూ ప్రయత్నం లేని స్థితికి ఎదిగి వెళ్ళిపోవాలను, ఎఫర్ట్ చేస్తూ ఎఫర్ట్ల స్టేట్కి ఎదిగి వెళ్ళిపోవాలి. ఎఫర్ట్ చేయాలి, ప్రయత్నం చేయాలి, ప్రయత్నంతో కూర్చోకూడదు. ఎక్కడైతే ప్రయత్నం లేదో అక్కడ లేచి వెళ్ళిపోవాలను. అంటే ఆ ప్రయాణంలో మటుకు మనకు భయం ఉండకూడదు. ప్రయత్నం చేస్తూ ప్రయత్నం లేని స్థితికి ఎదిగి వెళ్ళాలంటే భయం ఉన్నవాడు వెళ్ళలేడు. ఆచార్య స్వామివారంలో ఎవడింటికంటే ఎక్కువ ధనం ఉందో వాడికి భయం ఉంటుంది, ఎవడికి వైరాగ్యం ఎక్కువ ఉందో వాడికి ధైర్యం ఉంటుందని స్వాముల వారు చెప్పారు. ఇంటి నిండా డబ్బు ఉంటే మనకు రోజు భయమేనట, ఇంకా అర్థమవుతుంది. ఇంట్లో వాళ్ళు చూస్తారని కూడా మనకు భయం, పరాయి వాళ్ళ మాట వచ్చాయండి. ఇప్పుడు మన ఇంటికాడ ఏదో 10 రూపాయలు జాగ్రత్త పెట్టుకుంటాం, పరాయి వాళ్ళు వీధిలో వాళ్ళు ఎలాగో చూడరు, మన ఇంట్లో వాళ్ళు చూస్తారేమో వాళ్ళకి భయం వస్తుంది. ఎంచే మనం మరి మనం కోడళ్ళకి వాళ్ళకి కనపడకుండా ఎవరికి కనపడకుండా చూసుకోవాలనుకుంట, అందరికీ కనిపిస్తుంది ఈ ముసలివాడికి ఇంత డబ్బు ఉంది అని అనుకుంటారు కదా. ఇప్పుడు ఏదో పాకెట్ మనీకో లేక ఏదో పరిశ్రమ ఉంటుంది అనుకోండి, ఆ ఇంట్లో డబ్బు ఉన్నప్పుడు ప్రతి వాడికి భయం వేస్తూ ఉంటుందట, ఇంట్లో వాళ్ళు ఎవరైనా చూస్తారేమో, ఆ కోడలు చూస్తారనుకోండి అల్లరి పెట్టేస్తారు, ఆ కూతురు చూసిన ప్రమాదం నాకు ఇమ్మంటుంది, ఎలాగైనా ప్రమాదం. అంటే ఇంట్లో ఆచార్య స్వామి వారు అన్నారు, ఇంట్లో కనుక డబ్బు ఉంటే వాడికి ఎప్పుడు నిరంతరంగా భయం, ఎవరు చూసే భయం, ఇంట్లో వాళ్ళని చూస్తే భయం, ఎవరైనా చుట్టాలు వస్తే భయం. ఇది స్వాముల వారు చెప్పింది ఏంటంటే, నీ ఇంట్లో ధనం ఉంటే ఇంట్లో వాళ్ళు చూసినా నీకు భయమే, ఇంట్లో వాళ్ళు చూసినా నీకు భయమే, నీకు నిజంగా వైరాగ్యం ఉందనుకో ఎవరు చూసినా నీకు భయం కలగదు, వైరాగ్యం ఉన్నవాడికి ధైర్యం ఉంటుంది, ధనం ఉన్న వాడికి భయం ఉంటుంది అని స్వాముల వారు చెప్పారు. నేను చెప్పడం లేదు, ప్రథమాచార్యులు ఆచార్య స్వాముల వారు ఈ మాట చెప్తారు. ఆయనకి తాడు బంగారం లేదనుకోండి, అది ఎవరి స్వాములు వారు చెప్పారు ఈ మాట. రమణ మహర్షి గారు అన్నారు, నువ్వు సింపుల్గా ఉండి నీకు జ్ఞానం కలగకపోతుంది, నీ బట్టల విషయంలో సింపుల్గా ఉండు, మాటల విషయంలో సింపుల్గా ఉండు, వ్యవహారంలో సింపుల్గా ఉండు, జీవితంలో నటించకు, అన్నింటిలో నువ్వు సింపుల్గా ఉండు, నీకు జ్ఞానం వచ్చేస్తుంది, ఏమి కంగారు పడక్కర్లేదు, నీకు తెలియని తెలుసున్నట్టు నటించకు, తెలియని తెలుసున్నట్టు నటించకు, తెలియని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయి, నువ్వు సింపుల్గా ఉంటే ఆ సింపుల్సిటీ నీకు జ్ఞానాన్ని తీసుకొచ్చేస్తుంది. ఆడంబర జీవితం జీవించే వాడికి జ్ఞానం కలగదు. రమణ మహర్షి గారు గోచీ పెట్టుకున్నారు, రామకృష్ణ పరమహంస గారు, గాంధీ గారు తుండుగుడ్లు కట్టుకున్నవారు, వాళ్ళేమో మహాత్ములు అంటున్నారు, మన దురాత్ములు అంటున్నారు, మన తల మొదలు కాళ్ళదాకా మనకు బట్టలే, ఏం కర్మ చెప్పండి, మనకంటే వాళ్ళు గొప్ప వాళ్ళు ఏంటి, మన తల మొదలు కాళ్ళదాకా మనకు బట్టలే, శీతాకాలం పైన కోట్లు కూడా వేస్తాం చలిగకుండా, వాళ్ళకేముంది, వాడికి వాడు గోచి వాడు తుండుగుడ్డ, వాడు మహాత్ముడా మనం దురాత్ముడా, ఇంక ఆ లోపల సౌందర్యం ఇక్కడ లోపల ఉంది. బట్టలు చూస్తే మన బట్టలే మెరుగు, బట్టల వైపు చూస్తే మనం కట్టుకున్న బట్టలే ఎక్కువ వాల్యూ గల బట్ట, ఈ డ్రెస్సును బట్టి చూస్తే మనమే గొప్పవాళ్ళం వాళ్ళకంటే, కానీ హృదయం దగ్గరికి వచ్చేవరకు వాళ్ళతో సమానం అవలైపోతున్నాం, అంచేది వాళ్ళ మహాత్ములు అంటున్నారు. బయట బట్టల దగ్గరకు వచ్చి చూస్తే వాళ్ళకంటే మనమే గొప్ప వాళ్ళు. యేసు అన్నాడు, నువ్వు తినే తిండికి కట్టుకునే బట్టకి ఆ మాత్రం విలువేవో నీ అంతఃకరణాన్ని బాగు చేసుకోవడానికి, నువ్వు పవిత్రుని చేసుకోవడానికి అన్నాడు. కృషిడేమన్నాడంటే నువ్వు పవిత్రుడవ్వాలంటే నువ్వు పూర్వజన్మలో చేసిన పాపాలు ఏమనుంటే నామజపం విడిచిపెట్టకు, నువ్వు పాపాల నుంచి బయటకు వస్తావు, శుద్ధి కలుగుతుంది నీకన్నాడు స్వామి చెప్పాడు. నీకు శివుడైతే శివుడు ఇష్టం, రాముడైతే రాముడు, కృష్ణుడైతే కృష్ణుడు, ఆ మంత్రం నీ నోటిలో ఉండాలి, ఆ మంత్ర జపం. గాయత్రి ఇష్టం అయితే గాయత్రి, నీ ముఖానికి వర్చస్సు వస్తుంది, నీ అంతఃకరణ నిర్మలం అవుతుంది, శరీరానికి తేజస్సు వస్తుంది, నీ ఎంతో అందంగా కనిపిస్తావు లోపల బయట కూడా, లోపల శుచిగా కనిపిస్తావు బయట కూడా శుచిగా కనిపిస్తావు, పరిశుద్ధి నీకు లోపల ఉంటుంది బయట ఉంటుంది, కొండని లోపల తోమాలి బయట తోమాలి, అదేవిధంగా నీకు లోపల శుచి వస్తుంది బయట శుచి వస్తుంది. మంత్ర జపం చేస్తుంటే పరమేశ్వరుడు యొక్క నామాల్లో ఒక నామం తీసుకుని ఏదో మంత్ర జపం ఇష్టంగా ప్రేమగా ప్రీతిగా ఎక్కువ లైషింగ్గా కనుక చేస్తుంటే నీ పూర్వజన్మలో ఏమైనా పాపాలు ఉంటాయి పోతాయి, మంత్ర జపం నువ్వు పరమ పవిత్రుడు అవడానికి నీకు సహకరిస్తుంది. అంటే జపాల్లో మంత్ర జపం నేననే పరమాత్మ విభూతి యోగం చెప్పాడు. మరణానంతర జీవితం లేదనుకోకుండా ఎక్కడో ఈ రేళంగిలో ఎంతకాలం ఉంటాము, మరణానంతర జీవితం కూడా ఉంది, మరణించిన తర్వాత మనం చచ్చిపోవడం అనుకుంటాం చచ్చిపోం, మరి ఇక్కడ అనకండి ఈ మాటలు. అహంకారం అహంభావం సూక్ష్మ రూపంలో ఉంటుంది, ఏమి లేదు ఏమి లేదు అంతా అయిపోయింది బూడిది అయిపోయింది అనుకుంటాం, మళ్ళీ కొత్త దేశం వచ్చేవాడికి స్థూల రూపం ధరించి వచ్చేస్తుంది. చచ్చిపోయినప్పుడు మనకేమొస్తుందంటే ఏమైపోయింది ఇంకేమి లేదు బూడిది అయిపోయింది అనుకుంటాం, ఏం చేయాలి లోపల అహంభావం సూక్ష్మ రూపంలో గడిపోతుంది. పాలు ఏం చేస్తుంది బయట ఉన్నప్పుడు మనకు అటు ఇది కనిపిస్తూ ఉంటుంది, ఆ పుట్టలు గడిపోయింది అనుకోండి ఇంకా మనకు కనపడదు, అలాగే చనిపోయిన తర్వాత అహంభావం ఏం చేస్తుందంటే పుట్టలు గడినట్టు వెళ్ళిపోతున్నాం, మళ్ళీ కొత్త దేహం వచ్చినప్పుడు దాన్ని వచ్చి ఆవరిస్తుంది. నీకు అర్థమవుతుంది, ఆ పాత దేహం పోయినప్పుడు చచ్చిపోయింది మనం అనుకుంటాం చచ్చిపోదు, ఏం చేయాలి కొత్త దేహం వచ్చినప్పుడు మళ్ళీ సిద్ధం అవుతుంది. ఒకసారి కనిపించదు అది. ఇది అహంభావం. ఇప్పుడు రాత్రులు మనకు కనిపిస్తున్న అహంభావనం కనపడదు, కానీ మనం ఏమనుకుంటున్నాం? లేదనుకుంటున్నాం. కానీ ఉందా? లేదా? ఉంది. అదేవిధంగా చచ్చిపోయిన తర్వాత కూడా మనకు కనపడదు. కొంతకాలం పోయింది పోయింది, మనం ఇంకా పర్లేదు, సుఖపడే రోజులు వచ్చేసిన అది ఎక్కడ పోతుంది? నీకు ఈశ్వర సాక్షాత్కారం అయినప్పుడు కదా అది పోవటం. సత్యం అన్నా జ్ఞానం అన్నా ఆనందం అన్నా నీకు ఎలా అనిపిస్తాను? ఏ మాయ అంత మూడు కింద అనిపిస్తున్నా. మూడు ఒకటే, సత్యం వేరు, జ్ఞానం వేరు, ఆనందం వేరని నీకు అనిపిస్తున్నాయి. ఎక్కడైతే సత్యం ఉందో అక్కడ జ్ఞానం ఉంది, ఎక్కడైతే సత్యం ఉందో అక్కడ ఆనందం ఉంది. మూడు నీకు వేరు కాదు, మూడు ఒకటే. ఎక్కడైతే నిప్పు ఉందో అక్కడ వేరు ఉంటుంది, అంతే కదా? అలాగే ఎక్కడైతే సత్యం ఉందో అక్కడ జ్ఞానం ఉంటుంది, ఎక్కడైతే సత్యం ఉందో అక్కడ ఆనందం ఉంటుంది. ఒకటే. వేర్ దేర్ ఇస్ ట్రూత్ దేర్ ఇస్ నాలెడ్జ్, వేర్ ఇస్ దేర్ ఇస్ నాలెడ్జ్ దేర్ ఇస్ బ్లిస్. ఎక్కడైతే సత్యం ఉందో అక్కడ ఆనందం ఉంటుంది, అక్కడ జ్ఞానం ఉంటుంది. మూడు వేరు కాదు, ఉన్నది ఒకటే. అది మూడు కింద మీ కళ్ళకు కనిపిస్తాను. అన్నం ఆకులు వడ్డిస్తారు, కూరలు వడ్డిస్తారు. ఆ కూరలు వడ్డించినప్పుడు పక్కోళ్ళతో మాట్లాడుకుంటాం, అన్నం వడ్డించినప్పుడు పక్కోళ్ళతో మాట్లాడుకుంటాం. ఆ కూర అన్నం పిసుక్కుంటాం, ఆ పిసుక్కున్నప్పుడు పక్కోళ్ళతో మాట్లాడుకుంటాం. సరిగ్గా ముద్ద నోట్లో పెట్టాము, ఇంకా మాటలు మానేస్తాం. ఆ సమాధి స్థితి వచ్చే వరకు ఈ మాటలు, సమాధి స్థితి వచ్చాక ఈ మాటలు ఆగిపోతాయి. కూర అన్నం కలుపుకున్నప్పుడు మాట్లాడుకుంటాం, ఎదుటి వాళ్ళు వడ్డిస్తూ ఉంటారు అనుకున్నప్పుడు మాట్లాడుకుంటాం. ముద్ద నోట్లోకి వెళ్ళి మాటలు ఆగిపోతాయి. మా స్థితి కూడా అంతే. మాకు ఆ సమాధి స్థితి వచ్చాక ఇవన్నీ ఆగిపోతాయి. మీరు పెద్ద కష్టపడక్కర్లేదు. మీ హృదయంలో మంచి భావాలు వస్తుంటే, మీ హృదయం అంట మీ సహృదయం కనుక ఉంటే, సద్బుద్ధి కనుక ఉంటే, నోబుల్ థాట్స్ కనుక మీ మనస్సులోకి వస్తుంటే, మీ వల్ల లోకానికి ఎంతో ఉపకారం జరుగుతుంది. మీరు చేతులతో కష్టపడి పని చేయలేకపోయినా, ఉదత్తమైన ఆలోచనలు, ఉత్తమైన తలంపులు కనుక మీ మనస్సు కనుక ఉత్తమైన తలంపులతో కనుక నిండి ఉంటే, ఈ రేలంగి గ్రామానికి కాదు సమాజానికి కూడా మీ వల్ల ఎంతో మంచి జరుగుతూ ఉంటుంది. అంటే తలంపుకు కూడా బలం ఉంది. చేతులకి అంటే ధ్యానంలో ఎఫర్ట్ ఉంటుంది, జపంలో ఎఫర్ట్ ఉంటుంది, సహజ సమాధిలో ఎఫర్ట్ తోడు పని లేదు మీకు. అంటే ఎఫర్ట్ చేసేవాడు చనిపోతాడు వాడు. ఇక్కడ సప్తచిత్తులను అవిచ్ఛిన్నంగా నిశ్చలమైన మనస్సు అనుభవించడమే సమాధి. నీ హృదయంలో ఉంటుంది ఆ వస్తువును, ఆనందాన్ని నువ్వు అప్రయత్నంగా అనుభవించడమే, ప్రయత్నంగా కాదు అప్రయత్నంగా అనుభవించడమే ఆ సమాధి స్థితి. అంటే ఇంకా మెరకా పళ్ళాలు కనపడం. ఎవరికైతే సమాధి స్థితి వచ్చిందో వాడికి ఇంకా మెరకా పళ్ళం లేదు. వరద వచ్చినప్పుడు మెరకా పళ్ళం ఏంటి? నువ్వు పద్దిక్కులు వర్షం కురిసిందనుకోండి, ఇక్కడ చేలికి మెరకా పళ్ళం ఏంటి? భోజనం నీళ్ళు పెట్టుకుంటా అంటే ఇది మెరకాయకి పళ్ళం అని తెలుస్తుంది. పద్దిక్కులు వర్షం కురిస్తే ఇక్కడ మెరకా పళ్ళం మనకు తెలుస్తుందే. ఆ సహజ సమాధి అటువంటిది, ఇంకా దానికి మెరకా పళ్ళం లేదు. నిశ్చలమైన మనస్సు పొందే అనంతమైన ఆత్మానుభూతి సమాధి. అంటే ఆత్మ అనంతంగా ఉంటుంది, పరిమితంగా ఉండదు. అది నీకు అనుభవంలోకి వచ్చినప్పుడు అనంతంగా ఉంటా. కృష్ణుడు చెప్పాడు కదా గీతలో, ఏమని చెప్పాడంటే, నీకు గోయింగ్ కమింగ్ ఆగాలంటే, నీ శరీరం ఇప్పుడు పొందితే సరే సరే, ఆ శరీరం పడిపోయే రోజైనా, నీ శరీరం శవం అయ్యే రోజుకైనా బ్రాహ్మస్థితిని పొంది. నీ హృదయంలో బ్రహ్మం ఉంది. ఆ బ్రాహ్మస్థితి, ఆ బ్రహ్మను కనుక నువ్వు ఎరుపులో తెచ్చుకుంటే, ఆ బ్రాహ్మస్థితిని కనుక పొందితే, నువ్వు బ్రహ్మంలో మిగిలిపోతావు. ఇంకా నువ్వు స్వర్గలోకానికి వెళ్ళక్కర్లేదు, నరకలోకానికి వెళ్ళక్కర్లేదు, ప్రయాణాలు చేయక్కర్లేదు, ఈ కార్ల మీద రైళ్ల మీద తిరగక్కర్లేదు, శవాలను మొయ్యక్కర్లేదు. దాన్నే నీ లోపల ఉన్నటువంటి ఆ సత్యానుభవం నీ కలిగినప్పుడు, ఆత్మానుభవం నీ కలిగినప్పుడు, ఆ అనుభవం ఎదట వాళ్ళకి చెబుదామన్నా నీ మాటకి మనస్సుకు అందది. ఆ లోపల ఉన్న వస్తువు అనుభవిక వైద్యం. నీ తలంపుడికి అందదు, నీ ఆలోచనకు అందదు, నీ మనస్సుకు అందదు, నీ మాటకు అందదు. అయినప్పటికీ అది అనుభవానికి అందుతూ ఉంటుంది. అనుభవైక వైద్యం అదేంటది? అనుభవైక వైద్యం నీ అనుభవానికి తెలుస్తూనే ఉంటుంది. పంచదార మీరు నోట్లో వేసుకున్నారనుకోండి, పంచదార మీ నోట్లో ఉందనుకోండి, ఎలా ఉందని నేను అడుగుతాను, తీగా ఉందంటారు. ఆ తీపిదనం ఎలా ఉందంటే మీరు చెప్పగలరా? నేను చెప్పలేరు. ఆత్మశాంతి, ఆత్మానందం అటువంటిది. ఆత్మశాంతి, ఆత్మజ్ఞానం, ఆత్మానుభవం కలిగినప్పుడు, వాళ్ళ సమక్షంలో కూర్చున్నప్పుడు ఆ శాంతి తరంగాలు, ఆ కాంతి తరంగాలు, ఆ జ్ఞాన తరంగాలు, ఆనంద తరంగాలు వచ్చిన హృదయాన్ని తాగుతూ ఉంటాయని చెప్పారు. ఒక నీకు ఆ స్థితి లేకపోయినా, ఆ స్థితి పొందిన వాడి సమక్షంలో కూర్చున్నప్పుడు ఆ హృదయంలోంచి ఆ ప్రశాంతమైన తరంగాలు, కాంతి తరంగాలు వచ్చి ఆ వైబ్రేషన్స్ వచ్చి నీ మీద పనిచేస్తాయి. మల్లెపూలు సమక్షంలో కూర్చున్నప్పుడు ఆ మల్లెపూలు వాసన ఎలాగ వస్తుందో, ఒక మహాజ్ఞాని ఒక మహాగురువు సమక్షంలో కూర్చున్నప్పుడు వాడు తాలూకు శాంతి తరంగాలు, కాంతి తరంగాలు, ఆనంద తరంగాలు వచ్చి నిన్ను చుట్టుముడుతూ ఉంటాయి. వాసన పూర్తిగా నశించిన తర్వాత సహజ సమాధి వస్తుంది. నిర్వికల్ప సమాధిలోనూ వాసనలు ఉంటాయి, సవికల్ప సమాధిలోనూ వాసనలు ఉంటాయి. ఒక సహజ సమాధిలోనే వాసన వేరుతో సహా నాశిస్తుంది. సమాధి స్థితి కొన్ని గంటల తరబడి అనుభవించినప్పటికీ లోపల కనుక వాసన కనుక ఆ విత్తనం కనుక కాలిపోకుండా ఉంటే, ఆ విత్తనం కనుక కాలకుండా ఉందనుకోండి, లోపల వాసన అనే విత్తనం కాలకుండా ఉందనుకోండి, మీరు కొన్ని గంటల తరబడి నిర్వికల్ప సమాధి అనుభవించినప్పటికీ ఆ లోపల ఉన్న విత్తనాల రూపంలోని వాసన మళ్ళీ మీకు పునర్జన్మ తీసుకొచ్చేస్తే జన్మ రాకుండా ఆగదు. అంతే కృష్ణుడు గీతలో ఏమని చెప్పండి, ఎవరో కోట్లాది మందిలో కోట్లాది మందిని ఆరోపిస్తూ ఉంటారు. అందులో కోట్లాది మందిలో ఎవడో ఒకరిలో ఇద్దరో తరిస్తారు, కానీ మిగతా వాళ్ళకి అవకాశం లేదన్నాడు. అయితే చేసిన ప్రయత్నం ఊరికే పోదు, అది చేసిన మంచి ఊరికే పోదు. డివినిటీని నేను డివినిటీని ఫిజికల్ బాడీలో ఒక మూలను నచ్చి ఉన్నాను. ఆ డివినిటీని తెలుసుకోవడం కోసం నేను చేసే ప్రయత్నాన్ని చూస్తున్నాను. నువ్వు చేసే ప్రయత్నం అంటే ఊరికే పాదు, వృధా పాదు. నీకు రాబోయే జన్మలో నీవు చేసిన మంచి, నువ్వు చేస్తున్న ప్రయత్నం మళ్ళీ నీకే వచ్చిలా నేను చూస్తాను. నువ్వు చేసిన మంచి ఊరికే పోదు, నువ్వు చేసిన ప్రయత్నము ఊరికే పోదు, నువ్వు చేసిన సాధనం ఊరికే పోదు. నీ జన్మలో ఎంత చేసావో ఆ సాధన రాబోయే జన్మలో నీ సాధన, నీ మంచి, నీ ప్రయత్నం మళ్ళీ నీకే ఇచ్చేస్తాను. ఫిజికల్ బాడీలోనే ఈ డిగ్నిటీ ఉంది. ఆ డిగ్నిటీ తన స్వరూపాన్ని ఇచ్చే వరకు డిగ్నిటీని నువ్వు విడిచిపెట్టు. దాన్ని డివైన్ గ్రేస్ అంటారు. మనుషుల ప్రేమ, దేవుడు ప్రేమ, గురువు ప్రేమ, నిజమైన ప్రేమ. ఈ మనుషుల ప్రేమలో ఒక ప్రేమలా, హ్యూమన్ లవ్ నిజమైన లవ్ కాదు, డివైన్ లవ్. ఆ డివైన్ లవ్ ట్రూ లవ్. మనుషుల ప్రేమలంటే ఓటేసిన రోజున ఒక రకంగా ఉంటారు, ఓటు అయ్యేపోతే ఒక రకంగా ఉంటారు. నీకు అర్థమవుతుందా? డివైన్ లవ్కి అది ఏమి ఉండదు. హ్యూమన్ లవ్ వేరు, డివైన్ లవ్ వేరు. హ్యూమన్ లవ్ బేరం ఆడుతూ ఉంటుంది, డివైన్ లవ్ బేరం ఆడదు. హ్యూమన్ లవ్ బేరం తెలుసు, వ్యాపారం చేస్తుంది హ్యూమన్ లవ్, డివైన్ లవ్ వ్యాపారం చేయదు. హ్యూమన్ లవ్ అడుగుతుంటుంది, డివైన్ లవ్ అడగదు. హ్యూమన్ లవ్కి డివైన్ లవ్కి చాలా తేడా ఉండదు. హ్యూమన్ లవ్, మనుషులకి ప్రేమలున్నా ఆ ప్రేమలు ఎంతకాలం నిలబడతా అంటే ఒకరికొకరు సహకరించుకుంటూ ఉండాలి. ఒకరికొకరు సహకరించకపోతే ఆ ప్రేమ ఆగిపోతుంది. చచ్చిపోయే వరకు మనం ఎంతకాలం స్నేహంగా ఉంటా ఉండదు. కానీ ఎంతమంది చెప్పండి, మీరు మీ అనుభవం మీరు చెప్పండి, చచ్చిపోయే వరకు స్నేహంగా ఉన్నవాళ్ళు బహు తక్కువ మంది ఉంటారు. చనిపోయే వరకు స్నేహంగా ఉన్నవాళ్ళు బహు తక్కువ మంది ఉంటారు. ఇది హ్యూమన్ లవ్ నిలబడదు. డివైన్ లవ్ ఉందనుకోండి, వాళ్ళు చనిపోయే వరకు స్నేహంగానే ఉంటారు. అంటే ఏ సంఘటన జరిగినా వాళ్ళు ప్రేమను విడదీయదు. సంఘటన సంఘటనలే, గొడవలు గొడవలు, ఆ ప్రేమ యొక్క ధార, ఆ ప్రేమ యొక్క ప్రభావం వాళ్ళని విడిచిపెట్టదు. అది డివైన్ లవ్. ఇంకా మీ హ్యూమన్ లవ్ వాంఛిస్తాం. మనం ఎవరికైనా ఉపకారం చేసామనుకున్న వాళ్ళు మనకేదో ఉపకారం చేయడానికి చూస్తారు. అది హ్యూమన్ లవ్. డివైన్ లవ్ అలా కాదు, చేయటమే పని, ఎవరికే ఎక్స్పెక్టేషన్ ఏముండదు. అది డివైన్ లవ్. హ్యూమన్ లవ్కి ఎక్స్పెక్టేషన్ ఉంటుంది, డివైన్ లవ్కి ఎక్స్పెక్టేషన్ ఉండదు. హ్యూమన్ లవ్ ఎలా ఉంటుందంటే, మీరు పరస్పరం ఒకరు ఒకరి స్వార్థానికి ఇంకోళ్ళు ఉపయోగపడతాంటే హ్యూమన్ లవ్ నిలబడుతుంది, లేకపోతే నిలబడదు. ఇప్పుడు మనం సమాధి స్థితి గురించి చెప్పుకున్నాం. సహజ సమాధి, సవికల్ప సమాధి, నిర్వికల్ప సమాధి, రమణ మహర్షి, గౌతమ బుద్ధుడిది వాళ్ళది సహజ సమాధి, శంకరాచార్య వారిది కూడా సహజ సమాధి. నిర్వికల్ప సమాధి అంటే వాళ్ళు పూర్తితోటి తాదాప్యం పొంది ఉంటారు లోపల, కానీ బయట ప్రపంచం కూడా వాళ్ళకి తెలియదు. చలికల్ప సమాధి ఏంటంటే ప్రయత్నం చేస్తే ఇక నా సత్యాన్ని పట్టుకోలేరు, మళ్ళీ ప్రయత్నం విడిచిపెట్టే సత్యం నుంచి జారిపోతూ ఉంటారు. మొత్తం మీద ఈ సమాధులు ఎన్ని రకాల సమాధులు ఉన్నప్పటికీ మన గోల్డ్ సహజ సమాధి, అది కృష్ణుడి స్థితిది. కృష్ణుడి స్థితి ఏంటంటే యుద్ధంకు అరగంటలో ప్రారంభించేప్పుడు ఒక రకంగానే ఉంటాడు. మీకు అర్థమవుతుంది? ఆయనకి మరణం వచ్చేటప్పుడు ఒక రకంగానే ఉంటాడు, యుద్ధం ప్రారంభించేటప్పుడు ఒక రకంగా ఉంటాడు, అనుకూల పరిస్థితులను ఒక రకంగా ఉంటాడు, ప్రతికూల పరిస్థితులను ఒక రకంగా ఉంటాడు. ఆ దేహాన్ని ప్రారంభాన్ని విడిచిపెట్టేస్తాడని హ్యాపీగా ఉంటాడు వాడి కృష్ణుడు. కృష్ణుడికి ఒక పని ఎక్కువ పని తక్కువ లేదు, అన్ని పనులు సమానంగా చేస్తాడు. అది సహజ సమాధి. మనకి అన్నం వడ్డించమంటే తేలిక, కానీ విస్తర తీయమంటే మనకు నామవేషి అడ్డొస్తుంది, మన గౌరవానికి భంగం అనుకుంటాం. కృష్ణుడు అన్నం వడ్డించమంటే వడ్డిస్తాడు, విస్తర తీయమంటే తీసేస్తాడు. అంటే కింది కింద పని చేస్తాడు, స్వేపర కింద పని చేస్తాడు. నిన్ను ఊడ్చమంటే ఊడుస్తాడు, రాజ్యం చేయమంటే రాజ్యం చేస్తాడు వాడు కృష్ణుడు. స్వబ్రహ్మణ్య స్వామి వాడు బ్రహ్మ బ్రహ్మాన్ని గురి వెళ్ళి అంటే నాకు రాముని చూస్తే నమస్కారం పెట్టాలనిపిస్తుంది, శివుని చూస్తే నమస్కారం పెట్టాలనిపిస్తుంది, కానీ సుబ్రహ్మణ్య స్వామిని చూస్తే నాకు నమస్కారం పెట్టాలనిపిస్తుంది. ఏం చదివాడు మన ఇంట్లో కూడా, ఇప్పుడు రామాలయానికి వెళ్ళామనుకోండి నమస్కారం పెడతాం వెంటనే, అలా కృష్ణుడి దగ్గరికి వెళ్ళాము నమస్కారం పెడతాం, శివుడి దగ్గరికి వెళ్ళి నమస్కారం పెడతాం, సుబ్రహ్మణ్య స్వామి దగ్గరికి వెళ్ళేవాడు నాకు ఇలా చోతులు జోడించాలనిపించదు మనవాడే అనిపిస్తుంది. బ్రహ్మణ్యుడు అంటే బ్రహ్మస్వరూపం తెలిసినవాడు, సుబ్రహ్మణ్యుడు అంటే వన్కు నోస్ బ్రహ్మని విరిగాలి బాగా తెలిసినవాడు, సందేహం సందేహంగా కాకుండా, అనుమానం కాదు, అవునేమో అండి అవునేమో అండి మాకు సరిగ్గా తెలియదండి ఇలా కాకుండా, వన్కు నోస్ బ్రహ్మను విరిగాలి. బ్రహ్మణ్యుడు సుబ్రహ్మణ్యుడు వన్కు నోస్ బ్రహ్మను విరిగాలి. నాకు అంతే వాసి, మా వంటింట్లో దేవుడు ఆయన సుబ్రహ్మణ్య స్వామి, మాకు ఆంతరింగుడు, మాకు నీరెస్ట్ అండ్ డీరెస్ట్, వెరీ క్లోజ్ ఫ్రెండ్, మాకు చాలా క్లోజ్గా ఉంటాడు సుబ్రహ్మణ్య స్వామి. ఒక ఇంట్లో వాళ్ళు ఒక ఇంట్లో వాళ్ళు దండాలు పెట్టుకోరు, ఇంట్లో వాళ్ళు ఇంట్లో వాళ్ళు నమస్కారాలు పెట్టుకుంటారా, పెట్టుకోరు. మాకు సుబ్రహ్మణ్య స్వామి పట్ల అటువంటి ఆప్యాయత ఉంది మాకు. ఆ సుబ్రహ్మణ్య స్వామి ఇందాక నాగేశ్వరరావు గారు చెప్పారు, ఆ సుబ్రహ్మణ్య స్వామి భార్యలు ఒకరు వల్లీ దేవి, ఒకరు దేవయాని. సుబ్రహ్మణ్య స్వామి భార్యకి ఇద్దరు ఎవరు, వల్లీ దేవి ఒకరు దేవయాని. ఆ వల్లీ దేవి సామాన్యం మన కుటుంబంలోంచి వచ్చింది, దేవయాని పెద్ద కుటుంబంలోంచి వచ్చింది. వల్లీదేవి మామూలుగా సామాన్యమైన కుటుంబంలోంచి వచ్చింది, దేవయాని బట్టి బాగా కల్చర్ ఫ్యామిలీ సివిలైజ్డ్ ఫ్యామిలీ చాలా ధనవంతుల కుటుంబంలోంచి వచ్చింది. ఈ వల్లీ మామూలు సామాన్యమైన కుటుంబంలోంచి వచ్చింది అంటే అక్కడ ఇద్దరు భార్యలు అంటే దాని అర్థం ఏంటంటే మనిషి జ్ఞానం అవ్వాలంటే వల్లీ ఉండాలి, దేవయాని మనం కూడా ఉండాలని అర్థం. అంటే వల్లీ అంటే సంకల్పశక్తి, దేవయాని అంటే క్రియాశక్తి. ఏదైనా ఒక పని చేయాలంటే వెవరింగ్ ఉండకూడదు మనకు, డూ ఆర్ డై, టు బీ ఆర్ నాట్ టు బీ. గాంధీ గారు ఏదైనా పని పని పెట్టేటప్పుడు పని ప్రారంభించాడనుకోండి, ఆ పని బాగా ఆలస్యం చేసేవారు పనిలోకి వెళ్ళిన తర్వాత ఇంక వెనక్కి ఎప్పుడు చూడలేదు, డూ ఆర్ డై. ఏదైనా గొప్ప పనులు చేయాలంటే ధైర్యం లేకుండా చేయలేవు, సాక్రిఫైస్ లేకుండా చేయలేవు, సఫరింగ్ లేకుండా చేయలేవు. పిరికి వాళ్ళు ఏ పని సాధించలేరు, డూ ఆర్ డై. అది దాని షేక్స్పియర్ ఏమన్నా అంటే టు బీ ఆర్ నాట్ టు బీ, దట్ ఈస్ ద క్వశ్చన్. ఉండటమే ఉండిపోతున్నాం. సుబ్రహ్మణ్య స్వామికి భార్యలు ఎందుకండి, మామూలుగా జ్ఞానికే భార్యలు అక్కడ, సుబ్రహ్మణ్య స్వామికి రాముడికి భార్యలు ఉండాలి. ఏదో రాముడు పెళ్లి చేసుకున్నాడంటే సంసార ధర్మాన్ని బట్టి అది ఉడికే జీవుడు పడే కష్టాలు ఎలా ఉంటాయో చూపించడానికి బట్టి రాముడికి భార్య కావాలా, కృష్ణుడికి భార్య కావాలా, సుబ్రహ్మణ్య స్వామికి భార్యలు కావాలి. అక్కడ భార్యలు అంటే అర్థం ఏంటంటే దేవయాని అంటే సంకల్పశక్తి, దేవయాని అంటే సంకల్పశక్తి, వల్లి దేవుడు క్రియాశక్తి. అంటే కొంతమందికి సంకల్పం ఉంటుంది అనుకుంటారు కానీ ఏ పని చేయడు, నీకు ఆలోచన వస్తుంది చెయ్యాలని బుద్ధి పడుతున్నాను అనుకోండి పని చేయరు. కొంతమంది ఊరికి ఆలోచిస్తూ ఉంటారు ఏం చేస్తున్నారంటే ఆలోచిస్తూ ఉంటారు, ఎన్నాళ్ళు చూసినా ఆలోచన, ఇంకా పని మట్టికి యాక్షన్ ఉండదు వాళ్ళకి, యాక్షన్ ఏమి ఉండదు. ఊరికి ఆలోచిస్తున్నామండి అనుకుంటున్నామండి ఐ థింక్ అండి ఏదో తలుస్తున్నామని అంటారు. ఇంకా మీకు అర్థమవుతుంది అంటే ఏంటి, సంకల్పం ఉంటుంది కానీ పని సున్నా, చెయ్యాలి చేయాలనుకుంటారు పని సున్నా, చెయ్యాలనుకునే సంకల్పశక్తి ఉండాలి, క్రియాశక్తి ఉండాలి. ఇప్పుడు గర్భం వచ్చిన తర్వాత కొడుకు కూతురు పుట్టారు, గర్భం వచ్చిన తర్వాత 3 నెలలోనూ 2 నెలలోనూ గర్భం పోతుంటే గర్భంలో ప్రయోజనం లేదు. అలాగే మీకు ఉన్న సంకల్పశక్తిని యాక్షన్లోకి తీసుకురావాలి, పనిలోకి తీసుకురావాలి. దేవయాని అంటే ఎవరు, సంకల్పశక్తి. వల్లీదేవి అంటే ఎవరు, క్రియాశక్తి. ఆ రెండు ఉంటేనే నీకు సుబ్రహ్మణ్యుడు అవుతావును, నీకు జ్ఞానం కలుగుతుంది. ఒకటి సంకల్పశక్తి, రెండు క్రియాశక్తి. అంటే గాంధీ గారు ఈ రెండు ఉండే సుబ్రహ్మణ్యుడు అంటే మామూలు వాడు కదా, శివుడు గురువు, శివగురువు, శివకుమారుడు శివకు గురువు, గురువు అయ్యాడు, శివుడికే గురువు ఆయన. సుబ్రహ్మణ్యుడు శివుడికే గురువు, ఆయన శివగురువు అని పిలుస్తారు తమిళనాడులో. శివుడికి కూడా బ్రహ్మ దోషం చేశాడు వాడు. నేను మీకు చెబుతున్నాను కదా, శివుడు పాత రూపాయలు, సుబ్రహ్మణ్య స్వామి కొత్త రూపాయలు, ఆయన అయిన ఒకటే ఒకటే, ఆయన పాత ఆయన పాత రూపాయి కొత్త రూపాయి. ఊరి సుబ్రహ్మణ్య, సుబ్రహ్మణ్యం ఇంకార్నేషన్ ఆఫ్ శివ. శివుడికి సుబ్రహ్మణ్య స్వామికి మీరు భేదం చూడక్కర్లేదు. అంటే శివుడే సుబ్రహ్మణ్యుడికి మేనిఫెస్ట్ అయ్యాడు, సుబ్రహ్మణ్యుడు అంటాడు ఈ శేఖర ఎవడు ఈ శంకర ఎవడు అని. ఏదో ఈ లోకం గురించి మీరు ఆలోచిస్తున్నారు, ఈ లోకం గురించి ఆలోచించేవాడు ఎవడు, ఆ స్కాంద పురాణాలు చెబుతాడు సుబ్రహ్మణ్యుడు. ఈ లోకం గురించి ఆలోచిస్తున్నారు, ఈ లోకం గురించి ఆలోచించే నువ్వెవడవు. హూ ఇస్ ది శంకర్, హూ ఇస్ ది శేఖర్? అది తెలుసుకోవాలి, ఇది తెలుసుకోవాలి, అది తెలుసుకోవాలి, ఇది తెలుసుకోవాలంటావు నువ్వు, అది తెలుసుకోవాలనుకునేవాడు ఎవడు. హూ ఇస్ ది శేఖర్, హూ ఇస్ ది శంకర్? అది తెలుసుకుంటే నీకు జ్ఞానం వస్తున్నాడు స్కాంద పురాణంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. హూ ఇస్ సుబ్రహ్మణ్య? వాళ్ళు రోజు సుబ్రహ్మణ్య వెళ్ళారు. శివగురువు ఎవడైనా శివగురువు. దేవయాని అంటే సంకల్పశక్తి, వల్లీదేవి అంటే ఎవరు, క్రియాశక్తి. అంటే ఆ రెండు ఉంటేనే మనకు మనకు బ్రహ్మానుభవం కలుగుతుంది, మనం కూడా సుబ్రహ్మణ్య స్వామి యొక్క స్వరూపాన్ని మనం పొందుతాం.
అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచలమును చుస్మరించు వారల అహము నిర్మూలించు అరుణాచల అరుణాచలమును చుస్మరించు వారల అహం నిర్మూలించు అరుణాచల పెరుగుదల పదాన్ని పట్టి ఇలాగే తీరు అరుణాచల అన్నాడు. జ్ఞానం అయిపోయడం చేయలేదు బాగా, ఆ పుల్ల ఎండిపోయిన పుల్లది, తడిసిపోయిన పుల్ల కాదు, బాగా ఎండిపోయి ఉన్నాడు. ఎండిపోయిన పుల్లను ముడితే అగ్ని అలా అగ్ని ముట్టిస్తే అంటూ పోతుంది, తడిసిపోయిన పుల్ల అంటుకోదు మన అగ్గిపెట్టంతా పోతుంది. పెరుగుదల పదాన్ని పట్టి ఇలాగే తీరు నీ మహిమ కనుదురెవరు అరుణాచల పేరు దళపడనే పట్టి ఇలాగే తెలి నీ మహిమ కనుదురెవరు అరుణాచల
రమణ మహర్షి గారికి చిన్నప్పటి నుంచి శివుడు అంటే మనకు ఎవరు జ్ఞాపకం వస్తారు? దేవుడు జ్ఞాపకం వస్తారు. అంతే కదమ్మా, మనకి శివుడు శివుడు అనేటప్పుడు దేవుడు దేవుడు అనుకుంటాం. రమణ మహర్షి గారికి శివుడు ఎప్పుడు జ్ఞాపకం వచ్చినా దేవుడి కింద జ్ఞాపకం వచ్చాడు, కానీ మన నాన్నని జ్ఞాపకం వచ్చాడు. అది ఆశ్చర్యమైన జరుగుతుంది. శివుడు అంటే దేవుడు అనేది ఎప్పుడు అనుకోలేదట, మన ఫాదర్ మన జనకుడు జనక భావనానికి వచ్చింది. అంచేత అరుణాచలం వచ్చిన రోజున కూడా ఓ దేవుడా అనలేదు, ఓ శివుడా అనలేదు, ఓ తండ్రిని యాజ్ఞ అనుసరించి ఇక్కడికి వచ్చాను అని జనక భావంతో మాట్లాడాలి. అంటే శివకుటుంబంలో వాడు, దాన్ని బట్టి అర్థం ఏంటి, రమణ మహర్షి శివుడికి పరాయి వాడు కదా, ఆయన కుటుంబంలోని వ్యక్తి, ఆయన కుటుంబంలోని వ్యక్తి. అంటే నాన్న భావన ఆయనకు వచ్చింది. దేవుడు భావన ఎప్పుడు రాలేదు, నాన్న భావన జనక భావన. ఓ తండ్రి నీ ఆజ్ఞ అనుసరించి, ఓ ఫాదర్ నీ ఆజ్ఞ అనుసరించక్కడికి వచ్చాను, నా ఎంతకు నేనుగా రాలేదు, నువ్వు పిలిస్తే వచ్చాను. నా ఎంతకు నేను ఎక్కడికి రాలేదు, నువ్వు పిలిస్తే వచ్చాను, నీ ఆజ్ఞ అనుసరించి వచ్చాను. ఈ దేహాన్ని ఎలా ఉపయోగించుకుంటే అలా ఉపయోగించు. అంతేకాదు నాకు అది ప్రసాదించి ఇది ప్రసాదించని ఏమనలేదు, అది అనుగ్రహించి ఇది అనుగ్రహించి అది అనలేదు. ఇంకేటంటే ఆయన అరుణాచలం వచ్చిన రోజుని అజ్ఞానిగా రాలేదు, మహాజ్ఞానిగా మహాగురువుగా మహావేత్తగా తత్వవేత్తగా అరుణాచలం భూమి మీద అని కాళ్ళు పెట్టాడు. కానీ ఇది వాంఛించడానికో దేవుడిని గడ్డ చేయటానికి అంటే రాలేదు. నేను వచ్చాను, నీవు పిలిస్తే నేను వచ్చాను, ఈ దేహాన్ని నువ్వు ఎలా ఉపయోగించుకుంటే అలా ఉపయోగించుకున్నాడు. జనక భావంతో వచ్చాడు కానీ దైవ భావంతో రాలేదు. ఇంకే శివుడి కుటుంబంలో ఆయన కూడా ఒక
అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచలమును చుస్మరించు వారల అహము నిర్మూలించు అరుణాచల గిరిరూపమైనట్టి కరుణాసముద్రమం గిరిరూపమైనట్టి కరుణాసముద్రమం కృప చేసిన నియలుం అరుణాచల గిరిరూపమైనట్టి కరుణాసముద్రమ కృప చేసి నన్ను ఏలుము అరుణాచల
శివుని ఉద్దేశించి రమణ స్వామి చెప్పిన మాట మటుకు మీ గుండెల్లో దాచుకోండి. నాకు అర్హత రాకపోయినా, నాకు యోగ్యత రాకపోయినా, నీకు దయ్యనే గుణం ఉంది కదా, నీ కరుణ అనే గుణం ఉంది కదా, నా గుణాన్ని చూపించినట్టు మోక్షాన్ని, నేను మోక్షాన్ని పొందడానికి తగిన అర్హత యోగ్యత నాకు లేదనుకోకొని ఇది జాడనే గుణం, కరుణనే గుణం, దయనే గుణం నీ పొంద కదా, ఆ దయని గుణాన్ని నా పట్ల చూపించి నాకు మోక్షాన్ని ప్రసాదించవయ్యా అన్నాడు శివుడితో.
అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల.